మొదలుదా.
సరే సరే, అయితే మొదలు పెట్టేద్దాం అండి. 44 40 45. శివాయ గురువే నమః, శ్రీ మాతృయ నమః, శ్రీ విశ్వనాథాయ నమః శివాయ, శ్రీ కైలాసనాథాయ నమః శివాయ, శ్రీ అంబికా అంబికేశాయ నమః శివాయ. అంటే ఇప్పుడు చాలా మనకి కార్తీక మాసంలో మొదలు పెట్టుకున్న ఈ మురళిలో శివపురాణం చెప్పుకోవడం అనేది మాత్రం చాలా ఆనందకరమైన విషయం. గురువుగారి బ్లెస్సింగ్స్ లాగానే తీసుకుంటున్నాం. అయితే ఇందులో మనకి రుద్ర నమక స్తోత్రం వచ్చింది. ఆ రుద్ర నమక స్తోత్రంతో స్టార్ట్ చేద్దాము మురళి అని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఒకసారి అయితే మీరు రుద్ర నమక స్తోత్రం స్టార్ట్ చెప్పారండి, అందరం కలిసి దాంతో పాటు నేను ఇప్పుడు పేజెస్ పంపించాను గురుబే నమహాలో అందరికీను, అందరం కలిసి చదువుదామని. నేను చదువుతాను కానీ ఏ తప్పులు తల్లకుండా అది దాంతో మొదలు పెట్టుకుందామని స్టార్ట్ చేస్తున్నాను నేను. దీన్ని మహాస్తవమని స్తవరాజమని రుద్ర నమక స్తోత్రం అని కూడా అంటాం దీన్నే మనం. చెప్పండి.
స్మృత్వా శంకర పాదుకే జాత్వాయయౌ గణాధీశః శివసన్నిధి మదరాత్. ఆ శంకర పాదపద్మాలను చూస్తూ ఏది ధ్యానిస్తూ ఉన్నాడో పాదపద్మాలను చూడగానే అశ్రులు రాలుతూ ఉండగా బహుధా ప్రణమ్య రకరకాలుగా నమస్కారం చేసి కృతాంజలి పుటప్రభు కృతాంజలితో శివుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ నుంచి అత్యద్భుతమైన స్తోత్ర రాశి మొదలవుతున్నది. 76 శ్లోకాలు. ఈ స్తోత్రం మహాస్తవం శివరాజం అని పేరు కలిగినటువంటిది. ఇది మనకి ఇవాళ శివప్రసాదముగా యజ్ఞమే యజ్ఞప్రసాదమే లభించింది అనుకుందాం. మొత్తం రుద్ర నమక స్తోత్రం అండి. దీని పేరు రుద్ర నమక స్తోత్రం. 76 శ్లోకాలు, 11 అనువాకాల రుద్రం యొక్క సారం. స్తోత్రాన్ని శ్రద్ధగా మనం అనుసంధానం చేద్దాం. నమస్తే దేవదేవాయ నమస్తే రుద్రమన్యవే నమస్తే చంద్రచూడాయాప్యుతోతైషవే నమః. నమస్తే పార్వతీకాంతాయైకరూపాయ ధర్మని నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముదతే నమః. విశ్వశివతమాయాతే దయామృడయ రుద్రమాం శివం ధనుర్యద్బూవ సేనాథమృడయాధున శరవ్యాయా శివతమా దయామృడయ ప్రభు యాతే రుద్రశివానిత్యం సర్వమంగళ సాధనం దయాభితాకసేహిత్వం తనుభావాముమాపతి ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశిని యాతయా మృడయ స్వామి సదాశంతమయ ప్రభు నిశంత మహారుద్ర శక్తేయా విషుమస్తవి రక్షితా గిరిశ్రాధ్య శివాం పురు శివాపతి శివేన వచసా రుద్ర నిత్యం భాషా వదామతి సద్భక్తి పరిపూతాంగం ఆహింసి పురుషం జగత్ నిత్య శర్వ జగత్ సర్వమయక్ష్మం సుమనాసత్ యథా తథా వభాం రుద్ర తదన్యధాతి మే ప్రభు రుద్రత్వం ప్రథమో దైవ్యో విషక్ పాప వినాశక అధివత్తా విరోచన్మాం భావలింగాచ్యకముదా అహీం సర్వాన్ యాతు ధాన్యః సర్వాప్యజం భయన్ అసౌ తాం రౌరుణో బంధు నీలగ్రీవ సుమంగళః విలోహితో స్వయం శంభో తదధిష్టానయేవహి నమో నమస్తే భగవన్ నీలగ్రీవాయ మూడిషే సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానందముత్తయే ఉభయో రాత్రయోధ్యాయా ధన్వదత్తాం ప్రముంచతాం సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి అస్మద్భయ వినాశార్థం అధునా భయద ప్రభో యాస్తతే హస్తైషవ పరాతా భగవో మప అవదచ్చ ధనుశ్చత్వం సహస్రాక్షశతేషుధే ముఖాని శీర్య శల్యానాం శుభో నస్తు మనాభ నిత్యం ధనురిదం భూయాత్ ముషర్యో మానవానపి అనేశంషవశ్చాపి హ్యాభురస్తృషంగతి కపుర్దినో మహేశస్య యది నాభుర్నిషంగతి ఉషవోపి సమర్థాశ్చేత్ సామర్థ్యేత భయం భవేత్ యాతే హేతు ధనుర్హస్తే నిభిష్టమ బూయ తయాత్మాన్ విశ్వతత్వేన పాతయ త్వమయక్ష్మయ అనాతాయుధాయ నమస్తే దృష్టవే నమ బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమ పరితే ధన్వనో హేతి విశ్వతోస్మాన్ గృహత్వన ఇషుభిస్తవయా తావదస్వదారే నిధేహితం హిరణ్య భాగవే తుభ్యం సేనాన్యేతే నమో నమ విషాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమ శ్రీమతే నమస్తుభ్యం నమస్తంజరాయతే నమ పథీనాం పతయే మహంసాయ నమో నమ నమో దివ్యాదినేన్నానాం పతయే ప్రభవే నమ నమస్తే హరికేశాయ రుద్రాయాస్తూపదీపిని పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమ సంసారహేతు రూపాయ రుద్రాయాప్యాతకాయని క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మని అహంచాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః रोहिताय स्थपतये मन्त्रिणे वा निजाय च कक्षानां पतये तुभ्यं नमस्तुभ्यं भवन्तये तद्वारिवत्कृतायास्तु महादेवाय ते नमः ओषधीनां च पतये नमस्तुभ्यं महात्मने उच्चैर्घोषाय धीराय धीरान् क्रन्दयते नमः पत्नीनां पतये तुभ्यं कृत्स्नभीताय ते नमः धावते धवलायापि सत्वनां पतये नमः अव्याधिनीनां पतये ककुभाय निषङ्गिने स्तेनानां पतये तुभ्यं दिव्येषु धीमते नमः तत्कराणां च पतये वञ्चते परिवञ्चते स्थायूनां पतये तुभ्यं नमस्ते स्मृचेरवे नमः परिचरायापि महारुद्राय ते नमः अरण्यानां च पतये मुष्टदां पतये नमः उष्णीषिणे नमस्तुभ्यं नमो गिरिशराय ते कुञ्चानां च पतये नमस्तुभ्यं भवाय च नमो रुद्राय शर्वाय तुभ्यं पशुपते नमः नमोग्राय भीमाय नमश्चाग्रे वधाय च नमो धूरे वधायापि नमो हन्त्रे नमो नमः शनीयसे नमस्तुभ्यं नीलग्रीवाय ते नमः नमस्ते शितिकण्ठाय नमस्ते सुकपर्दिने नमस्ते क्षिप्रकेशाय सहस्राक्षाय विभुषे गिरिशाय नमस्तेऽस्तु शुभुविष्टाय ते नमः नमस्ते शम्भवे तुभ्यं मयोभव नमोऽस्तु ते मयस्कर नमस्तुभ्यं शङ्कराय नमो नमः नमः शिवाय शर्वाय नमः शिवतराय च नमस्तेभ्याय कुर्याय नमः पार्याय ते नमः आवार्याय नमस्तेऽस्तु नमः प्रकरणाय च नम उत्तरनायापि हरातार्याय ते नमः आलाद्याय नमस्तेऽस्तु भक्तानां वरदाय च नमः षष्ठ्याय प्रेम्याय चिकित्साय नमो नमः प्रवाच्याय नमस्तेऽस्तु ह्रस्वायास्तु नमो नमः वामनाय नमस्तेऽस्तु भगते च नमो नमः वर्षीयते नमस्तेऽस्तु नमो वृद्धाय ते नमः संवृद्धवने नमस्तुभ्यम् अग्न्याय नमो नमः प्रथमाय नमस्तुभ्यम् आशवेशाधिराय च शिघ्र्याय नमस्तेऽस्तु सिद्ध्याय च नमो नमः नमो ऊर्म्याय सर्वायाप्यवत्पन्याय ते नमः स्रोतस्याय नमस्तुभ्यम् वीक्ष्याय च नमो नमः ज्येष्ठाय च नमस्तुभ्यम् कनिष्ठाय नमो नमः पूर्वजाय नमस्तुभ्यम् नमो स्वरजाय च मध्यमाय नमस्तुभ्यम् अपगल्भाय ते नमः जगन्याय नमस्तुभ्यम् बुद्ध्याय नमो नमः सोभ्याय प्रतिसज्ञाय याम्याय च नमो नमः क्षेम्याय च नमस्तुभ्यम् याम्याय च नमो नमः उद्वर्याय नमस्तुभ्यम् कल्याय च नमो नमः सुलोक्षाय चावतान्याय अवत्पन्याय च ते नमः नमो अन्याय कक्षाय भुञ्जाय च नमो नमः श्रवाय च नमस्तुभ्यम् प्रतिश्रव नमो नमः आशुसेनाय सूराय नमो स्वासुरथाय च वरूधिने वर्मिणे च दुर्मिणे च नमो नमः श्रुताय श्रुतसेनाय नमः कवचिने नमः बृन्दुभ्याय नमस्तुभ्यम् आहनन्याय ते नमः प्रहिताय नमस्तुभ्यम् दृष्टे प्रंसाय च पाराय पारविन्दाय नमस्तिष्णेशवे नमः सुधन्वने नमस्तुभ्यम् स्वायुधाय नमो नमः नमः शुच्याय पक्षाय नमः काच्याय ते नमः नमो दीप्याय शूद्याय सरस्याय च ते नमः नमो नाद्याय भव्याय वैशम्पाय नमो नमः अवक्षाय नमस्तुभ्यम् नमः कूप्याय ते नमः अवर्षाय च वर्षाय मेघ्याय च नमो नमः उज्जिप्याय नमस्तुभ्यम् ईद्र्याय नमो नमः आदित्याय नमस्तुभ्यम् वात्याय च नमो नमः रेश्म्याय नमस्तुभ्यम् वास्तव्याय च ते नमः वास्तुपाय नमस्तुभ्यम् नमः सोमाय ते नमः नमो रुद्राय ताम्रायाप्यरुणाय च ते नमः नमोग्राय भीमाय नमः शङ्गाय ते नमः नमस्तीर्थ्याय कुर्याय तिकत्याय नमो नमः प्रवाच्याय नमस्तुभ्यम् निरिम्याय नमो नमः नमस्ते चन्द्रचूडाय प्रवक्षाय नमो नमः किञ्चिलाय नमस्तेऽस्तु क्षयिनाय च ते नमः कपर्दिने नमस्तेऽस्तु नमस्तेऽस्तु कुलस्तये नमो गोष्ठ्याय गृह्याय ग्रहाणां पतये नमः नमस्तल्प्याय गेह्याय गुहापाताय ते नमः काच्याय गह्वरेष्टाय हृदयाय च ते नमः निवेश्याय नमस्तुभ्यं पांसव्याय ते नमः रजस्याय नमस्तुभ्यं परात्परतराय च नमस्ते हरिकेशाय सुष्ठ्याय च नमो नमः हरित्याय नमस्तुभ्यं हरिद्वर्णाय ते नमः नमो ऊर्म्याय सोम्याय पन्याय च नमो नमः नमोपगुरुमानाय पर्णशत्याय ते नमः अभिघ्नते चाक्षदते नमः प्रक्षदते नमः विश्वरूपाय विश्वाय विश्वाधाराय ते नमः त्र्यम्बकाय च रुद्राय गिरिजापतये नमः मणिकोटीरकोटिष्ठकान्तिभित्ताय ते नमः वेदवेदान्तवेद्याय वृषारूढाय ते नमः अभिज्ञेयस्वरूपाय सुन्दराय नमो नमः उमाकान्त नमस्तेऽस्तु नमस्ते सर्वसाक्षिणे हिरण्यभागवे तुभ्यं हिरण्याभरणाय च नमो हिरण्यरूपाय रूपातीताय ते नमः हिरण्यपतये तुभ्यम् अम्बिकापतये नमः उमायाः पतये तुभ्यं नमः पाप प्रणाशक निर्भष्टमाय दुर्गाय कर्तृद्राय प्रचेतसे तब्जसे बिल्वपूज्याय नमः कल्याणरूपिणे अपार कल्याण गुणान्नदाय श्री नीलकण्ठाय निरञ्जनाय कालान्तकायापि नमो नमस्ते विकालरूपाय नमो नमस्ते वेदान्तबृन्दस्तुतसद्गुणाय गुणप्रवीणाय गुणात्रयाय श्री विश्वनाथाय नमो नमस्ते काशीनिवासाय नमो नमस्ते श्री विश्वनाथाय नमो नमस्ते काशीनिवासाय नमो नमस्ते अमेय सौन्दर्य सुधा निधान समुद्धिरूपाय नमो नमस्ते धराधराकार नमो नमस्ते धराधराकार नमो नमस्ते धरास्वरूपाय नमो नमस्ते निधार धाराधर काकराय प्रकारहार प्रतिहार धीर धीरेश्वर अपार दया निधान पाहि प्रभो पाहि नमो नमस्ते पाहि प्रभो पाहि नमो नमस्ते
पाहि प्रभो पाहि नमो नमस्ते पाहि प्रभो पाहि नमो नमस्ते చాలా సంతోషమైంది ఇదండి చాలా దివ్యంగా అనిపించింది గురుగారు అంటే ఆయన చదివింది ఇప్పుడు కార్తీక మాసంలో అది ఎంత ఆయన రుద్రంత సమానము అని చెప్పేసి అన్నడం అయితే ఇప్పుడు మనకి ఏడో డే 7th నుంచి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట ఇందులో 7 రోజులు అయిన తర్వాత గురువుగారు ఎప్పటికప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా అనేక రకాలైనటువంటి సవాలు బహిర్మాన్యతమైన స్తోత్రాలు వస్తున్నాయి స్తోత్రాలు చదువుకోవడం చాలా విశేషకరమైన విషయం అయితే అమ్మవారు కైలాసం నుంచి హిమ్మత్ పర్వతం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఎందరినో ధన్యులు చేయడానికి వచ్చింది అమ్మ అప్పుడు అలా జరుగుతున్నప్పుడు ఆవిడ తపస్సు వల్ల హిమాలయంలో సంచరించడం వల్ల ఎంతో ఎందుకు జరిగింది అంటే లోక సంరక్షణార్థం జరిగింది అది అందుకని అప్పుడు ఇది స్కందుడు జయగీషమయమునితో చెప్తున్నప్పుడు ఆయన ఇంకొక రమ్యమైన ఘట్టాన్ని వివరించారనమాట ఏంటంటే వాళ్ళకి అంటే ఇవన్నీ ఎందుకు వివరిస్తారు అంటే ఇలాంటి ఇతిహాసాల్లో జరిగినవి మొత్తం అంతా కూడా జనాలు మనలో కలగాలంటే ధర్మార్థకామ మోక్షాలు మనలో రావడానికి ఇలాంటి ఇతిహాసాలను చెప్పారని గురువు గారు చెప్తూ చెప్పారనమాట ఏంటంటే సౌనకారి మహాములు అందరూ కూడా ఇంకా వినాలండి మాకు చెప్పండి అంటే అప్పుడు ఏమని చెప్తారంటే సత్సంగం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఆ సత్సంగం వల్లే ఏ మనిషికైనా మోక్షం చిత్తశుద్ధి ఇలాంటివన్నీ కలిగి మోక్షం కలుగుతుంది అందుకని ఇలాంటప్పుడు భగవత్ విషయాలు చర్చించే వాళ్ళు ఉండడం చాలా అరుదు అలాంటి వాళ్ళని సాంభవ శ్రేష్ఠులు అంటారు అని చెప్తూ అంటే అలాంటి వారు లేకుండా మనం సాధ్యం కాదు ఏది కూడా అలాంటి వాళ్ళ యొక్క సంఘం చాలా అరుదుగా లభిస్తుంది అలాగే సంఘం అని కూడా ఒక కొత్త పదం కేవలం సింహరాశుల్లో మాత్రమే అది ఉపయోగించబడింది అలాంటి వారితో సంఘం చేయడం వారి యొక్క పాదాలను కడగడం కేవలం శివుడు యొక్క పాద పద్మాలను కడిగినట్లే అని చెప్పి చెప్తారనమాట చెప్పి అయితే చాలా విషయం చాలా కాలం నుంచి కూడా ఇలాంటి సంఘాన్ని నేను కోరుకుంటున్నాను మీలాంటి వాళ్ళు నాకు లభించారు అని చెప్పేసి అని అప్పుడు మనకి కథ చెప్తున్నారనమాట ఎవరు జగీషు వీరు చెప్తున్నారు వ్యాసుల వారు కేదార్నాథానికి వచ్చారు కేదార్నాథ్ని దర్శించిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న వారందరూ మునులందరూ కూడా అడిగారు శివజ్ఞానం ఎలా తెలుస్తుంది స్వామి అని అడిగితే తప్పకుండా మీ అందరికీ ఇది ఉంది చాలా శ్రద్ధ అర్హత ఉంది శ్రద్ధ అర్హత లేని వాళ్ళకి అసలు చెప్పనే చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్తానని ఫస్ట్ దీన్ని ఎవరెవరికి చెప్పారన్నది ఎప్పటికప్పుడు గురుగారు చెప్తూనే ఉన్నాడు శివుడు పార్వతీదేవికి చెప్పాడు తర్వాత కుమారస్వామి ద్వారా నందికేశుడు ద్వారా మళ్ళీ నందికేశుడికి చెప్పగా ఆ నందికేశుడు మళ్ళీ నారాయణ మహర్షికి చెప్పారు ఆయన మళ్ళీ సరస్వతీదేవికి చెప్తే సరస్వతీదేవితో పాటుగా బ్రహ్మదేవుడికి కూడా విన్నాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు చెప్పగా వారు నారదులకు తెలియజేశారు అప్పుడు ఈ నారదుల వారు ఈ వ్యాసమహర్షికి తెలియజేశారని చెప్పేసి అని ఒక గురుక్రమ అని చెప్పారనమాట అలాగే నందీశ్వరుడు కూడా గురువుల కింద మనకు వస్తారు అని చెప్పేసి అని అయితే దీన్ని శివ విద్య అంటారు దీన్నే మహావిద్య అంటారని కూడా చెప్పి ఇది శివ విద్య అంటే మోక్ష విద్య మోక్షాన్ని ఇచ్చేటువంటి విద్య తర్వాత ఇది ఎంత అవ్యభిచార భక్తి ఉంటే తప్ప ఇలాంటి వారి తప్ప వాళ్ళకి చెప్పకూడదు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అవ్యభిచార భక్తి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చిక్కు చెదరని అటు ఇటు చెదరని భక్తి అవ్యభిచార భక్తి అని చెప్పేసి అని అంటారని చెప్పారు అయితే ఇప్పుడు అలాగే మన శివుడు గురించి చెప్తూ ఆయన ఆయన ఎలాంటి వాడు అన్నది వ్యాస మహర్షి ఎలా చెప్పారంటే, ఆయన శివుడు అంటే చిదాకారుడు, చిత్తే తన ఆకారంగా కలిగిన వాడు, కేవలం చిత్తమాత్ర స్వరూపుడే పరమానంద విగ్రహుడు, ఆనంద విగ్రహుడును. ఆయనలో ఎప్పటికప్పుడు పరస్పరమైన భావాలు కనపడుతూ ఉంటాయన్నమాట. అంటే నిర్గుణ అంటే నిర్గుణుడుగా ఉన్నాడు కానీ సగుణుడై పార్థిదేవికి భర్తగా కనపడ్డాడు. ఆనంద రూపుడు అంటారు కానీ ఆ స్వామి అమ్మవారు కనపడలేదన్నప్పుడు ఎంతో వియోగంలో పడిపోయినట్టు కనపడ్డారు. ఆయన లింగంలోనూ ఉన్నాడు, నిరాకార తత్వాన్ని తీర్చుకుంటూ, అలాగే జగత్తును అనుగ్రహించడానికి ఆయన లింగమే నిర్గుణాకారంగాను అలాగే సగుణాకారంగా కూడా ఆవిర్భవించినట్టుగా ఉన్నారు. కాముని దహించిన ఆ స్వామే సాక్షాత్గా కాములను దహించేసి కోరికలు లేకుండా మళ్ళీ అందరి కామితాలు కోరికలను తీర్చుకుంచేవాడు ఆయనే అని ఆయన గురించి వర్ణిస్తూ, సర్వవ్యాపకమైన లింగరూపుడు, పసుమధ్వజ విగ్రహుడు, రుద్రాక్షభూషణుడు, శాంతుడు, నీలకంఠుడు, విరూపాక్షుడు అని చెప్తూనే వారి గురించి సింహ గురించి వివరించారు. ఆయన నాదమూర్తి, ప్రణస్వరూపుడుగా నాదమే బ్రహ్మగా తెలియజేసేటువంటి విజ్ఞానంద సాగుడు అని చెప్పేసి కూడా శివుడి గురించి చెప్తూ, అయితే సింహరాజం శివునికి అంటే ఎలాగా ఆయన అగోచరుడు, ఆయన కనపడడు, మళ్ళీ మాటలకే అందడు, మనసుకే అందడు, కానీ ఎలా తెలుసుకుంటారు అంటే ఆయన కేవలం గురువుగారు కూడా చెప్పుకున్నారనమాట. నేను చెప్తున్నాను అంటే శివపురాణం నేను చెప్తున్నానా స్వామి కదా చెప్పిస్తున్నారని అలా అంత ఆయనే చెప్తుంటే ఇంకా అలాగే ఏం చెప్తారనమాట, శివుడు తప్ప ఇంకెవరూ చెప్పట్లేదు కదా, శివుడు చెప్పిస్తేనే కదా మేము ఎవరైనా చెప్తాము. అలాగే సనో బుద్ధి శుభ సమీనత్వం అని అంటే శుభమైన బుద్ధిని ఇచ్చేవాడు, ప్రచోదనాన్ని ఇచ్చేవాడు, బుద్ధిని ప్రేరేపించేవాడు, సర్వ ఏంటి బ్రహ్మము బ్రహ్మ యొక్క బుద్ధినే ఆయన ప్రేరేపిస్తాడు, ఇంకా మనం ఎక్కడా అని చెప్పేసి అని. అలాగే భర్గుడు అని చెప్పేసి అనేటువంటి ఒక భర్గనామానికి అర్థాన్ని కూడా కేవలం వివరించాడు. అంటే ఎప్పుడైతే బుద్ధి చైతన్యాన్ని ఇస్తుందో సర్వబుద్ధుల్ని ప్రేరేపించేవాడో వాతిని భర్గుడు అంటారు. అయితే ఇక్కడ గాయత్రీదేవి తత్వాన్ని కూడా చెప్పారనమాట ఈ ఉదాహరణలో. శివుడు అంటే ఎవరో వేరే కాదు, గాయత్రి తత్వమే. అయితే దేవి భాగవతంలో గాయత్రీదేవి అమ్మవారు అన్నారు, వైష్ణవులకి విష్ణువే గాయత్రి అన్నారు, శివుడికి శివుడే ఆయనకి మనకి శివ గాయత్రికి సాక్షాత్తు వారిద్దరికి అభేదం అన్నారు. అయితే పరమేశ్వరుని యొక్క ప్రాణశక్తి గాయత్రీదేవి అయింది. ఈ వేదమాత అందరి బుద్ధుల్ని ప్రేరేపిస్తోంది. అయితే ఎవరైతే ప్రత్యక్ దృష్టితోటి అంటే అంతర్ముఖం అయ్యి బాహ్యాలు అంటే ప్రతిదీ మనసుతోనే తెలుసుకుంటున్నా, ఇంద్రియాలతోనే తెలుసుకుంటున్నప్పటికీ బాహ్య పదార్థాలను వదిలిపెట్టి అంతర్ముఖమై మన పరమాత్మను తెలుసుకున్నప్పుడు ఆ బుద్ధి మనకి ప్రచోదనం స్వామి దైవల్ని మాత్రమే కలుగుతుందని చెప్పారు. అలాగే పరమాత్మ యొక్క సంసార నాశనమే మోక్షం, అది ఆ సంసార నాశనాన్ని కోరుకుంటాడు అసలైన తెలివైన వాడు భక్తుడు. అయితే భర్గ అనే పదానికి గురుగారు చాలా రకాల పదాలు చెప్తూ, సంసార దుఃఖాన్ని పోగొట్టేవాడు, అవిద్య నాశనం చేసేవాడు, అజ్ఞాన అంధకారాన్ని నిర్మూలించేవాడు అని చెప్పేసి, భర్గ అంటేనే సాక్షాత్ జ్ఞాన స్వరూపుడు, చిత్ స్వరూపుడు భగవాన్ భర్గ అంటే భగవం కలగవాడు భర్గుడు, ప్రకృతిని తన అధీనంలో ఉంచుకునేవాడు భర్గుడు అని చెప్పారు. అంతా అంటే ఆయన అధీనంలో ప్రకృతిని పెట్టుకుని ప్రసాదించేవాడు అని చెప్పి చెప్పారు. అలాగే అప్పుడు ఆయన గాయత్రి మంత్రంలో భర్గ అనే నామానికి గాయత్రి మంత్రంలో ఉంది, ఇది ఎలా ఉంది అంటే అప్పుడు ఒక కథ చెప్తారనమాట. ఏంటంటే గాయత్రీదేవి స్వామి లింగ ప్రతిష్ఠ చేసుకుని శివలింగ ప్రతిష్ఠ స్వామివారిని కోరుకుంటుంది, స్వామి నా మంత్రంలో నీ యొక్క పదము, నీ యొక్క స్ఫురణ, నీ యొక్క స్ఫూర్తి నాకు రావాలి అని మంత్రజపంతో ఆయన కోరుకుంటుంది. అప్పుడు ఆయన తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు స్వామి కరుణించి సంతోషించి, నీ స్తోత్రం తప్పకుండా నాకు ఆనందాన్ని కలిగించింది, తప్పకుండా నేను నీకు నీ పేర్లో ఉంటాను అని చెప్పేసి అని ఆ పేర్లో ఉండి ఆ గాయత్రి మంత్రానికి చైతన్య శక్తిని ప్రచోదనాన్ని ఇచ్చారని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఇలా జరిగే విషయం కూడా చెప్పారు. నెక్స్ట్ పార్ట్ అనిల్ గారు చెప్తారండి, తర్వాత ఏం జరిగిందన్నది అనిల్ గారు మీరు చెప్పండి.
ధన్యవాదాలు రాజేశ్వర్ గారు, శ్రీ గురుభ్యో నమః. తర్వాత జగీషవ్యం మహాముని స్కందుల వారిని ఇలా ప్రశ్నించారు, తర్వాత అమ్మవారు ఎంతకాలానికి కైలాసానికి వెళ్ళారు, ఈ క్రమంలో ఏమి చేశారు అనేది ప్రశ్న అనమాట. స్కందుల వారిని జగీశ్వ మహాముని అడిగారు. ఓకే, ఇక్కడ స్కందుల వారి సమాధానం చెప్తూ, శివుడు ఉండే స్థానాలు ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు చెప్పారు, కైలాసం, మందరం, సుమేరు, శ్రీశైలం. ఓకే, సో ఇందులో మేరు పర్వత శృంగముల్లో ఒకనొక శృంగము అది ఎత్తైన శిఖరం లో ఉంది, అందులో ఒక ప్రాసాదం ఉంది, అది ఎనిమిది దిక్కుల్లో వ్యాపించి ఉంది, సూర్యమండలాలకు చంద్రమండలాలకు పైన ఆవల ఉంది, దివ్యమైన పుష్పాలు ఆ ప్రసాదంలో ప్రకాశిస్తూ ఉంటాయి, ఆ ప్రసాద మధ్యంలో కోట్ల కొలది శివలింగములు భాసిస్తూ ఉంటాయి, అందులో మధ్యలో ఉమాపతి అయిన దేవదేవుడు కూర్చొని ఉన్నారు. ఆయన దర్శనం కోసము ఎంతో మంది ఋషులు దేవతలు వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ క్రమశిక్షణతో నందీశ్వరుల వారు అదిలిస్తూ ఉంటారు అని గురుగారు మనకి ఇక్కడ చెప్పారు. ఓకే, అమ్మవారు హిమాలయాల్లో ఉన్నప్పుడు శివుడు మేరు పర్వతం మధ్యలో ఉన్నారు. ఓకే, ఇక్కడ మేరు పర్వత మధ్యలో ఆ ప్రసాదంలో ఆ మధ్యలో శివస్వరూపము అంటే ఆయన ఎలా కూర్చొని ఉన్నారనే వర్ణన చాలా అద్భుతంగా ఉంది, అది మన గురుగారు ధ్యానానికి ఉపయోగపడుతుందని వర్ణించారు. ఇక్కడ ఇక్కడ శివస్వరూపము ఎలా కూర్చొని ఉన్నారంటే తేజస్సు యొక్క రాశిలా ఉన్నారు, మనసుకు వాకుకి అందనటువంటి రూప ప్రకాశంతో ఉన్నారు, పట్టు వస్త్రాలు ధరించి అనేక రకాల చందన దివ్య చందనాలు ధరించి త్రిపుండ్రములు రుద్రాక్షలు అనేక రత్నకాంతులు ఆయన ధరించినటువంటి ఆభరణాల నుండి ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి ఏంటివి అంటే ఏ ఆభరణాలు ధరించడం వల్ల ఆ రత్నకాంతులు వస్తున్నాయి అంటే రకరకాల రత్నమైన ఉంగరాలు చేతికి ధరించి ఉన్నారు, వేళ్లకు కటిసూత్రము, కిరీటము, కర్ణభూషణములు, అలా ఆ పాదమస్తకము నానా రత్న చషక భూషణాలు ధరించి ఉన్నారు. ఈ ఇలాంటి స్వరూపాన్ని సుఖనిధి అని పేరు కూడా పెట్టారనమాట, సుఖనిధి కూర్చున్నారు అన్నారు. ఓకే, ఇది చాలా మంచి పేరు సుఖనిధి. ఓకే, అలా అలాంటి రూపం అక్కడ కూర్చొని ఉంది ఆ ప్రసాద మధ్యంలో. అప్పుడు శివుడు అంటున్నారనమాట, కైలాసంలో ఉంటే అమ్మవారు గుర్తొస్తున్నారు, ఆ విరహ బాధ నుంచి ఉపశమనం కోసం నేను ఇక్కడికి వచ్చాను అనేసి చెప్పారు. ఇక్కడ విరహ బాధ అంటే ఇంతకు ముందు రాజేశ్వరి గారు చెప్పినట్టు ఇక్కడ విరహ బాధ అంటే ఒక లీల మాత్రమే కానీ మనము అంటే మనుషులు చూసే విరహం కాదు, వియోగం కాదు అది. ఇక్కడ విరహంని కానీ వియోగంని కానీ ఎలా అన్వయించుకోవచ్చో గురుగారు ఇలా చెప్పారు. వియోగము అంటే ఒకరి కోసం ఒకరు పొందే వియోగం, ఆ పొందే వియోగమే పరస్పర ప్రేమను చెప్తుంది, ఆ పరస్పర ప్రేమే సామరస్యం అనే తత్వాన్ని చెప్తుంది, ఆ సామరస్య తత్వమే సమయాచారాన్ని చెప్తుంది. ఇది ముఖ్యమైన విషయమని గురుగారు మనకి చెప్పారు. అక్కడ కూర్చున్న శివుడు ఇలా నందికేశ్వరులతో ఇలా అంటున్నారు, పార్వతిని చూడాలని ఉంది అనేసి నందికేశ్వరులతో చెప్పారు పరమశివుడు. అప్పుడు అదే సమయానికి అమ్మవారు కూడా ధ్యానంలో పరమశివుడు సుమేరు ప్రసాదంలో ఉన్నట్టు ధ్యానంలో గ్రహించి ఆ విషయం హిమవంతుల వారికి చెప్పారు. అప్పుడు హిమవంతుల వారు లోపల అమ్మవారు వెళ్ళడానికి సమయం ఆసన్నమైందనేసి గ్రహించి చాలా బాధపడతారు, ఎందుకంటే అమ్మవారిని విడిచి ఒక్క క్షణం ఉండడం కూడా హిమవంతుల వారికి పరివారానికి కూడా చాలా దుఃఖకరమైన విషయం అనేసి అక్కడ చెప్పారు. కొంతకాలానికి నందీశ్వరులు వారు అమ్మవారి దగ్గరికి ఆ శివ సందేశాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు హిమవంతుడు వారు నందికేశ్వరుల్ని అడిగారు, శివుడు క్షేమంగా ఉన్నారా అనేసి. అప్పుడు నందికేశ్వరుల వారు ఒక చిరునవ్వు నవ్వి ఆయన కుశల స్వరూపం, ఆయన కుశల స్వరూపం కదా, ఆయన ఎప్పుడు కుశలంగానే ఉంటారు, ఆయన మహామృత్యుంజయుడు, వైద్య నారీశ్వరుడు, ఎవరు కళ్ళు మూస్తే బ్రహ్మాదులకు ప్రళయం వస్తుందో, ఎవరు కళ్ళు తెరిస్తే జగత్తు భాసిస్తుందో, అలాంటి ఆయనకు కుశలం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు అనేసి సెలవిచ్చారు. అప్పుడు నందీశ్వరుల వారు అక్కడికి వచ్చేసిన అమ్మవారి పాద పద్మాలకు నమస్కరించి ఒక చిన్న పాత్రను అమ్మవారికి, శివుడు ఇచ్చిన చిన్న పాత్రను అమ్మవారికి అందించారు. అందులో శివుని యొక్క ఉంగరం అంగులీకము ఉంది అనమాట, అది చూసి అమ్మవారు ఆనంద పార్వశ్యంతో తన శిరస్సు మీద నేత్రాల మీద పెట్టుకొని అలా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటి తర్వాత అమ్మవారు ధ్యానంలో నుంచి బయటకు వచ్చి, నన్ను సర్వమంగళ అంటారు ఎందుకో తెలుసా అని అడిగారు. ఎందుకు అంటే ఆయన చెయ్యి అంటే ఆ పరమేశ్వరుడు ఆ గౌరీ వల్లభుడు చెయ్యి పట్టుకోవడం వల్లనే నేను సర్వమంగళను అయ్యాను, నాన్ను సర్వమంగళ అంటారు అని సెలవిచ్చారు. అప్పుడు హిమవంతుడు వారు అమ్మవారు వెళ్ళడానికి సమయం ఆసన్నమైందనేసి ఏర్పాట్లు చేయడానికి పూనుకున్నారు. ఈ కథాక్రమంలో ఒక ఉపాసనా రహస్యం ఒక యోగ మర్మం గురువు గారు మనకి చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ హిమాలయాల్లో హిమగిరుల్లో ఉన్న అమ్మవారిని ఎలా చూడాలి అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిగా చూడాలి. సహస్రారంలో ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపమే మేరు పర్వతం మీద కూర్చొని ఉన్న మహాదేవుడు పరమేశ్వరుడు అనమాట. సో ఇక్కడ అమ్మవారు హిమగిరిలో నుంచి ఆ సహస్రారం వరకు ఆ మేరు వరకు వెళ్ళే ప్రయాణం ఉంది కదా, ఆ ప్రయాణాన్ని ఈ కథాక్రమంలో మనకి గురుగారు వర్ణించారనమాట. ఇక్కడ 7 చక్రాలు అంటే కొన్ని లోకాలు దాటుతూ అమ్మవారు మేరు పర్వతాన్ని చేరుకుంటారు. ప్రతి లోకంలో కూడా కొద్దిసేపు ఆగి అక్కడున్న ఆర్తులను భక్తులను జిజ్ఞాసులను అందరినీ అనుగ్రహించి అటు ప్రయాణం చేస్తూ ఉంటారు. చివరికి మేరు పర్వతం చేరుకుంటారనమాట. సో ఇక్కడ మనకి మర్మం ఏంటంటే మనం మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి ప్రతి చక్రం దగ్గర కొద్దిసేపు ఆగుతూ 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 సహస్రాన్యానికి వెళ్ళేది అనేది యోగ మర్మము. సో ఈ కథని మనము పైకి ఇలా వింటున్నా చదువుతున్నా కూడా లోపల మనకు తెలియకుండానే ఈ ఈశ్వరోముఖం మనకు కలిగి ఈ జీవుడు ఈశ్వరుడితో ఆ ప్రయాణము అనుభూతి మనకు కూడా కలుగుతుంది అని గురుగారు తెలివిచ్చారు. సో ఇక్కడ మళ్ళీ కథ కొనసాగింపుకు వస్తే కొంతకాలానికి నందీశ్వరులు వచ్చారు. తర్వాత అమ్మవారు ఇంకా బయలుదేరలేరు, అక్కడే ఉన్నారు నందీశ్వరులు వారు. అమ్మవారు అక్కడే హిమగిరిలోనే ఉన్నారు. కొంతకాలానికి ఇంకా కొంతమంది గణాలు వచ్చారు, శివగణాలు వచ్చి అప్పుడు అమ్మవారిని పంపక వచ్చారు. అప్పుడు అమ్మవారిని పంపక తప్పదనుకొని హిమంతుల వారు రథాలు విమానాలని ఏర్పాటు చేశారు. అమ్మవారు ఆ దివ్యమైన విమానాలు ఎక్కాక అందరు దేవతలు ఋషులు అందరూ అమ్మవారి పాదపద్మాలను దర్శించి చాలా దుఃఖపడ్డారు అమ్మవారు హిమాలయాలు వదిలి వెళ్ళిపోతున్నారు అనేసి. ఆ తర్వాత అమ్మవారి విమానం కదులుతుంది. ఒక్కొక్క లోకం దాటి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న భక్తుల్ని ఆర్తుల్ని విజ్ఞాపనను ఆలకించి అమ్మవారు అక్కడ దిగుతున్నారు. అప్పుడు అందరూ దేవతలు ఆమెని స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని. అలా వెళ్తున్న వారు ప్రతి లోకంలో అలా వెళ్తూ ప్రతి లోకంలో ఉన్న భక్తుల్ని జిజ్ఞాసుల్ని ఆర్తుల్ని అనుగ్రహిస్తూ అమ్మవారు కైలాసం చేరుకున్నారు. అక్కడ కైలాసం చేరుకున్నాక అమ్మవారు అక్కడ కొంతకాలం ఉన్నారు. కొంతకాలము హిమవంతులు మేనాదేవి అందరు పరివారంతో కొంతకాలం తర్వాత హిమవంతుల వారిని మేనాదేవిని తిరిగి హిమగిరులకు పంపించాక అక్కడి నుంచి అమ్మవారు మేరు పర్వతానికి ప్రయాణం మొదలు పెడతారనమాట. ఆ మేరు పర్వతానికి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు శివుడు ఒక దివ్యమైన విమానాన్ని కైలాసానికి పంపిస్తాడు. ఆ విమానాన్ని అమ్మవారు అధిరోహించి వెళ్ళడానికి సంసిద్ధులు అయినప్పుడు అమ్మవారు అనుకుంటారు నేను ఒక్కటే వెళ్ళాలి కదా, నాతో పాటు ఇంకొంతమంది ఉంటే బాగుంటుంది అనేసి అమ్మవారు సంకల్ప శక్తి మాత్రం చేతనే తనలో నుంచి చాలా మంది దేవతా కన్యలు వస్తారనమాట. వాళ్ళందరూ వివిధ రకాలమైన వాయిద్యాలు వీణలు వాయిస్తూ ఉంటారు. అదే సమయంలో అమ్మవారు కూడా ఒక రుద్రవీణ మీటింది అనమాట. అలా చేస్తూ ధ్యానగమ్యం చేశారు. అలా చేస్తున్నప్పుడు విమానం నెమ్మదిగా కదులుతుంది. ఇలా కదులుతుంటే ఇంకా ఆలస్యమైందనేసి శివుడు తలిచి ఇంకొంతమంది గణాలని పంపారు. ఆ గణాలు వచ్చి అమ్మవారికి నైవేద్యం ఇచ్చారు, శివప్రసాదంగా నైవేద్యం ఇచ్చారు. ఆ నైవేద్యాన్ని అమ్మవారు స్వీకరించాక ఆ వచ్చిన శివగణాలు నాట్యం చేయడం మొదలుపెట్టారు. అది చూసి అమ్మవారు తన్మయత్వంతో లీనమైపోయారు. ఆ వచ్చిన గణాలు ఆ వచ్చిన విద్య నాట్య విద్య, నటేశ్వరుడు పంపించిన నాట్య విద్య అనమాట. అప్పుడు శివుడు ఇలా అనుకున్నారు, నందీశ్వరుణ్ణి పంపాను తర్వాత నాట్యకాంతలను పంపాను అయినా ఆలస్యం అవుతుందని తలిచి ఇంకా చివరిగా ఒకరిని తలిచారు. ఆయనే గౌరీనందనుడు గణపతిని స్మరించారు. అప్పుడు కాశీలో ఉన్న డుంటి గణపతి విఘ్నేశ్వరుడు ఆనందంతో నన్ను స్మరించారు మహాదేవుడు అనేసి శివుడి దగ్గర ప్రత్యక్షమయ్యి శివపాదాలకు నమస్కారం చేస్తూ ఆనంద ఆశ్రువులతో స్తుతి చేశారు. ఆ స్థుతే ఇందాక మనం మొదట్లో తెలుసుకున్న స్థుతి రుద్ర నమక స్తోత్ర స్థుతి. ఇది రుద్రం 76 శ్లోకాలతో ఉంది. ఇది 11 అనువాకాల రుద్ర సారం అనమాట. ఈ వేద సారమే రుద్రము. రుద్రాన్ని వినియోగించేవారు శాంతి కొరకు, ఆయుష్ కొరకు, రోగ నివారణ కొరకు, వివిధ రకాల శాంతి కొరకు వినియోగిస్తారు. రుద్రము స్వర సహితంగా చెప్పాలంటే సంస్కారం ఉండాలి. అందుకే దానికి సమానంగా ఈ 76 శ్లోకాలని శుచిగా దోషం లేకుండా మనము ఈ శ్లోకాలు చదువుకోవచ్చు. అదే పుణ్యం, అదే ఫలితం మనకు వస్తుంది అనేసి గురువు గారు మనకి సెలవు ఇచ్చారు. శ్రీ గురు
చాలా సంతోషం అండి. అనిల్ గారు కైలాస వర్ణన చెప్పడం కానీ శివుణ్ణి ఊహించడం కానీ ఆ గురుగారి మాటల్లో, అలాగే శివపాదాల్లో కూడా వారే ధన్యులు వారే గణ్యులు అని ఒకటి, ఆ తర్వాత ఆయన ధ్యాన ముద్రలో ఆయన ఎలా కూర్చున్నాడు ఆ శివలో కైలాసంలో అనే విధిగానికి శివకీర్తనలు కానీ చాలా బాగుంటాయి, తప్పకుండా వినాల్సినవి అవి మనం ఇది ఈ కార్తీక మాసంలో. అలాగే సర్వమంగళ అంటే ఆ శివుడు చేతి పెట్టుకోవడం వల్ల సర్వమంగళ అయిందే, లేకపోతే ఈవిడ చెయ్యి ఆయన పట్టుకున్న వల్ల ఆయన అలా అయ్యాడా అన్నది కూడా చాలా చమత్కారంగా చెప్తారు గురుగారు. అయితే అన్ని లోకాల వద్ద ఆగడం మన మూలాధారం గురించి సహస్రారం ఎలా వెళ్ళాలి, ఒకవేళ మూలాధారం సహస్రారం ఇలాంటివి ఏమి తెలియకపోయినా నువ్వు సాధనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు వెళ్ళిపోతావు అంతే అని కూడా గురువుగారు చెప్తారు. నంది విద్య నటేశ్వర విద్య చెప్పడం, అలాగే చివరి రుద్ర నమక స్తోత్రం చదవడం ఎంత ఆవశ్యకత, అది చాలా సంతోషం అనిపించింది. శాంతి గారు అన్నారనమాట అది ఒకసారి చేస్తే ఎలా ఉంటుందండి అని, చాలా బాగుంటుంది అనిపించింది. ఒకటి కార్తీక మాసం, రెండోది శివపురాణం, మూడోది గురువు గారు చదవడం, అది మనందరం చదువుకోవడం వల్ల అంటే ఈ మురళి అనేది ఎందుకంటేనండి గురువు గారు చెప్పినట్టు మనం ఎలాగా చెప్పలేము, అలాగే ఎన్ని చెప్పినా ఏదో చెప్పలేకపోతాం ఈ 5 నిమిషాల్లోనూ, కానీ ఇంత బాగా చెప్పుకోవడం వల్ల ఏదో స్ఫురణ అంటే ఆ 10 నిమిషాలు ఆ సత్సంగం ఆ సాంగభక్తి ఏంటి అన్నది ఇలాంటి వాటిల్లో తెలుస్తుంది. వారు చెప్తుంటే వినడం, అలాగే ప్రజల్లో సమాధానాలు రాసుకోవడం, దీనివల్ల అబ్బా కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ టైం స్కెడ్యూల్స్ వల్ల, కానీ ఒక్కసారి కమిట్ అయిపోయామంటే ఇంకా అందులోనే ఉంటాం అనమాట, ఆ మురళిలోనే ఉంటాం, ఆ నోట్స్ ఎలా రాసుకోవాలని ఉంటాం. ఇదంతా సాంగ భక్తులు అని ఆయన చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. తర్వాత శారద చెప్పండి అమ్మా మీరు నెక్స్ట్.
నమస్కారం అండి. సాధన మార్గంలో అన్ని విఘ్నాలు పోవాలి అంటే వినాయకుడు ఉండాల్సిందే. అలాగే గురుగారు చెప్పినట్టు ఇక్కడ శివుడు స్తుతి శివుడు ఢుండిరి గణపతిని పిలిచి అమ్మవారిని అమ్మవారిని మేరు పర్వతానికి తీసుకురమ్మని పంపి చెప్తారనమాట. అప్పుడు నీ పాదపద్మాలు అమ్మ మహోత్సవంలో ఉన్నారు, అదే అంబ మహోత్సవంగా ఉండి అక్కడ అంత చేస్తున్నారు, నాట్యకన్యలతోటి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి అటువంటి అమ్మ మహోత్సవంలో విఘ్నం ఎలా కలిగిస్తాను నేను ఇక్కడ నీ అమ్మ మహోత్సవం అమ్మ వస్తే కనుక శివపార్వతులు నీ యొక్క పాదసేవ నేను కొంచెం కుదరదేమో అని ఆలస్యం అవుతుందేమో అని దుండి వినాయకుడు సంశయించినా కూడా చివరగా అమ్మాయిలు ఇద్దరు ఉంటే బాగుంటుంది అనుకుని దుండి వినాయకుడు మరి ఇది ఈ కార్యసిద్ధి నేను ఏ విధంగా చేయగలను నాకు సాధ్యమవుతుందా అంటే అప్పుడు శివుడు అభయం ఇస్తారనమాట. నువ్వేమీ భయం పెట్టుకోకు, నువ్వు ఈ నమక చమక స్తోత్రం నన్ను స్తుతించావు కాబట్టి నీకు అన్ని విఘ్నాలు పోయి నీకు బలం చేకూరి అభిష్ట సిద్ధి అనుగ్రహం కలిగిస్తుంది అని అన్నారనమాట శివుడు. అయితే అమ్మవారిని చూసి దృష్టి మళ్లించాలి అని అంటే పిల్లల్ని చూస్తే అమ్మవారు మనం అందరం కూడా అమ్మవారి పిల్లలుగా భావించి సాధనా మార్గంలో ముందుకు వెళ్ళడానికి అలాగా మనకి సంకేత మార్గంగా దుండి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని కూడా శివుడు పిలుస్తారనమాట. మీరిద్దరు ఇరువురు బయలుదేరి వెళ్ళి అమ్మని విమానంలోకి మళ్ళీ తీసుకురండి అని చెప్తారనమాట శివుడు. ఆ మేరకు అయితే ఈ విధంగా చెప్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర వృత్తాంతం గురించి ఇక్కడ మనకి గురుగారు వివరించడం జరిగింది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావం, తారకాసురుడి సంహారం గురించి మనకి వివరిస్తారనమాట. పసితనంలో నుంచే శౌర్యంతో పెరిగిన సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా శక్తి అంశమయ్యి తారకాసురుడి వధ చేశారో ఇక్కడ మనకి గురుగారు వివరించారు. తారకాసురుడి వధ చేయించినప్పుడు తారకాసురుణ్ణి సంహరిస్తున్నప్పుడు తారకాసురుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అస్త్రాలన్నీ కూడా శాంతించిపోతున్నాయి అనమాట. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా నా అస్త్రాలన్నీ నిరుపయోగం అవుతున్నాయి, ఏమి చేయాలి అని అంటే, అప్పుడు అమ్మవారి కొన్ని నామాలు ఉపదేశిస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఈ నామాలు కనుక నువ్వు భక్తి శ్రద్ధలతో జపించినట్టయితే కనుక నీకు సిద్ధి కలుగుతుంది, శుభం కలుగుతుంది అని చెప్పారనమాట. ఆ నామాలు ఏంటో ఒకసారి మనము ఉచ్చరించుకుందాం. ఉమా, గౌరీ, మహాకాళి, మహాగౌరీ, శివాసతి, శర్వాణి, చండిక, దుర్గ, రుద్రాణి, మృఢాని, పార్వతి, మాయా, మహామాయ, గిరికన్యక, మహేశ్వరి, అపర్ణ, శాంభవి, రుద్ర, శుభ, త్రిపుర భైరవి, శ్రీ సర్వమంగళ, లక్ష్మీ, భవాని, దక్షకన్యక, ఆర్య, హిమవతి. ఈ విధంగా ఈ విధమైన నామాలన్నీ శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉపదేశించారు. ఇది జపం చేసిన తర్వాత నువ్వు తారకాసురుడిని తారకాసురుడి సంహారంలో నీకు జయం కలుగుతుంది నాయన అని చెప్పారనమాట. ఆ విధంగా శక్తి మంత్రమైన శివమయమైన శివోపదేశంతో శక్తి మంత్రములను పొందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడి సంహారము చేశారనమాట. ఆ యుద్ధం నందు సందేహం లేకుండా విజయం సాధించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వృత్తాంతం మనకి ఎందుకు చెప్తున్నారంటే, శివశక్తి మా శక్తి శివశక్తిమయమైన స్వరూపానికి ఎంతో శక్తి ఉంది. ఆ విధంగా ఆ విధమైన శివశక్తులని దగ్గరగా చేసేది ఆ దుండి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ విధంగా అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు ఉంటేనే అమ్మ అయ్యలు ఇద్దరు ఆ నలుగురికి ఉపాసన మన అందరికీ శుభాన్ని చేకూరుస్తుంది అని ఇక్కడ మన సంకేతంగా మనకి వివరిస్తున్నారనమాట. శివుడు అమ్మవారి వియోగంలో ఉన్నారు, అందుకనే గుండి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విమానంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆ అమ్మవారు వెళ్తున్నప్పుడు ఆ విమాన శబ్దానికి అమ్మవారు దుండి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు అని గమనించి చూశారనమాట. చూసిన తర్వాత అమ్మవారి దృష్టి మళ్ళింది, మళ్ళీ అవును వెళ్ళాలి మన శివుడి దగ్గరికి వెళ్ళాలి అని అని ప్రయాణముకి గాయించారు. ఆ విధంగా వినాయకుడు వెళ్ళినప్పుడు ఆ వినాయకుడు అమ్మవారు వచ్చినప్పుడు పలుకుతున్నప్పుడు 5 శ్లోకాలు ఇక్కడ వివరించారు. ఆ 5 శ్లోకాలు కూడా ఏంటంటే, అమ్మవారు వచ్చి ఆ వినాయకుడిని చూసి పట్టుకున్నట్టు, అమ్మవారుని శివుడి దగ్గరకు వెళ్దాము అని అన్నట్టు, ప్రియ ఉపాసనా ఫలంలో మనం లభించడం కోసం ఆ నలుగురిని దగ్గరగా చూసి శంకరోతితి శంకరం అంతా శుభం కలగడం కోసం మనం ఏ విధంగా సాధన చెయ్యాలి అని ఆ 5 శ్లోకాలు మనకి వివరిస్తాయి. ప్రియంగా ఉండి ఆ ఉపాసనతో ఉండి శ్రద్ధగా ఉండే భక్తితో ఉండాలి అని ఆ విధమైన 5 శ్లోకాలు మనకి సూచిస్తున్నాయి అని వివరించారనమాట. ఆ శివ ప్రతిపాదిత 46 శ్లోకాలు కూడా ఉన్నాయి అక్కడ మనకి. 46 శ్లోకాలు అంటే శివరహస్యం అంతా కూడా శ్రోత్ర వాంగ్మయము, పురాణ వాంగ్మయము, అన్ని కలగలుపు నా స్తోత్ర వాంగ్మయము. ఇక్కడ శివరహస్యంలో అనేకాలు చాలా ఉన్నాయి అని మనకి వివరించారు. ఈ అనేకాలు చాలా ఉన్నాయి అని అందులో ఈ 46 శ్లోకాలు ఇందాక చదివిన నమక చమకం స్తోత్రమే కాకుండా ఈ 5 శ్లోకాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రతిపాదిత 64 శ్లోకాలు కూడా ఇక్కడ శివ ప్రతిపాదిత శ్లోకాలు కూడా ఉన్నాయి అని అన్నారు. ఈ శ్లోకాలు కూడా మనకి ఆ ఈ కుండలిని యోగంలో సాధనా మర్మాల గురించి చెప్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇలాగా అమ్మవారు, దుండి వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రయాణమై వెళ్తూ ఉన్నారనమాట విమానంలో. ఆ విధంగా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగుండా భృంగి మహర్షి ఎదురుగుండా కనిపిస్తారనమాట. ఆ భృంగి మహర్షి కనిపిస్తున్నప్పుడు శివభక్తుడు ఆయన భృంగి మహర్షి గురించి చెప్తారనమాట. ఇక్కడ మనకి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భృంగి మహర్షి గురించి ఒక కథ వృత్తాంతము, శివభక్తి మహిమ, శివ సాధన మహిమ ఎటువంటిదో వివరించడం కోసం ఒక కథ చెప్తారనమాట. శివభక్తుడిని ఎప్పుడు కూడా ఏమి అనకూడదు అని చెప్తున్నారు. శివభక్తుడిని ఎప్పుడు కూడా ఏమి అనకూడదు, ప్రియంక మాట్లాడాలి, వారి పట్ల కఠోరంగా కోపంగా మాట్లాడకూడదు అని వివరిస్తున్నారు. ఈ విధంగా మనకు చేయడం వల్ల ఏమి కలుగుతుంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అని అంటున్నారనమాట. అటు ఆ విధంగా చెప్తూ వివరిస్తూ శుకుడు అనే మహర్షి గురించి శివభక్తుడు గురించి చెప్తున్నారనమాట. శుకుడు అనే మహర్షి హిమవత్ ప్రాంతంలో ఉండి తపస్సును ఆచరిస్తూ ఉన్నారనమాట. ఆయన తపస్సును ఆచరిస్తూ ఆచరిస్తూ ఉంటే సంపదలు వస్తున్నాయి. ఆ సంపదలు వస్తుంటే ఆ స్త్రీకి ఆ సంపదలని శివారాధన కోసమే ఆయన వినియోగిస్తున్నారనమాట. పువ్వులు కానీ క్షీరం కానీ భోగభాగ్యాలు కానీ నా ప్రసాదాలు కానీ గీతం కానీ నాట్యం కానీ ఆయన తపస్సు మాత్రంతోనే వాటన్నిటినీ సృజించి మళ్ళీ ఆ తపస్సుని ఉపయోగించి మళ్ళీ శివారాధన కోసమే వాటిని మళ్ళీ వినియోగిస్తున్నారు అనమాట. ఆయన తపస్సు పూర్వపుణ్యము వల్ల మనకి ఈ స్థితి లభించింది. మళ్ళీ ఈ స్థితిలో ఉన్నాము, మనం ఏమి చేయని అవసరం లేదు, ఇప్పుడు అంత బాగానే ఉంది, ఎవరు ఏమి చేయకుండానే వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, మనం ఎందుకు ఈ సాధనాన్ని చేయాలి అని మనం సాధనా మార్గం నుంచి మరలకుండా ఉండడం కోసము ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా పూర్వపుణ్యం వల్ల మనకి సౌభాగ్యాలు సంపదలు ఉన్నాయి. మళ్ళీ మనం కూడా ఈ పూర్వ సంపదలని పూర్వభాగ్యాన్ని ఆ శివారాధన కోసం శివ తపస్సు కోసము ప్రీతిపూర్వకంగా మనం ఆచరించినట్టయితే కనుక భాగ్యాలు సౌభాగ్యాలు కైంకర్యాలు అన్ని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేసినట్టయితే కనుక మన సాధన నిర్విఘ్నంగా జరుగుతుంది అని మనకి గురుగారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విధంగా సాధనలు ఏ విధంగా చేస్తారంటే కొంతమంది 6 జాముల్లో 4 గంటలకి ఒకసారి కూడా సాధన చేసే వాళ్ళు ఉన్నారు అని సాధకుల గురించి ఇక్కడ మనకి వివరించడం జరిగిందనమాట. ఇక్కడ మనకి చెప్పడం ఏంటంటే సాధనా మార్గంలో శివారాధన ఒక మహిమ, శివ భక్తి ఒక మహిమ, శివ భక్తులకి ఎటువంటి విఘ్నాలు కలగవు అని మనకి ఇక్కడ వివరిస్తున్నారనమాట. అంటే భగవత్ ఆరాధన గొప్ప ఫలితాలను గురించి మనకి ఇక్కడ కూడా మనకి చెప్తున్నారనమాట. శివారాధన వల్ల మనకి లభించే ఫలాలు ఏవి అన్ని ఇన్ని కూడా ఉండవు అని చెప్తున్నారనమాట. అంటే ఈ భాగ్యాలు సౌభాగ్యాలు అన్ని గురించి వాటికి అధిష్ఠించిన సౌభాగ్య దేవతలు అందరూ కూడా ఒకసారి సమావేశమై కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు సత్యం వద ఆ సత్యం మాట్లాడుతున్న భాగ్యవ దేవతలకు కూడా ఎక్కడ సౌభాగ్యము సుఖం కలుగుతుంది అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే అక్కడ చెప్పారనమాట. నువ్వు చెప్పు అని అంటే సత్యం సాధనగా మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి అని అన్నీ మాట్లాడుతున్నారనమాట భాగ్య దేవతలు. అప్పుడు శివభక్తుడు ఇంట్లో ఉంటే మాకు ఆనందం సుఖం కలుగుతుంది అని అన్నారనమాట. భాగ్యాలు సౌభాగ్యాలు అనంటే ఎక్కడో మనకి ఏవో ఐశ్వర్యాలు ఆనందాలు ఎక్కడో ఉండడం కాదు, ఎక్కడైతే శివారాధన జరుగుతుందో, ఎక్కడైతే శివ పూజలు జరుగుతున్నాయి, ఎక్కడైతే శివకీర్తనలు జరుగుతుందో, ఎక్కడైతే శివభక్తి ఉంటుందో అక్కడే భాగ్య దేవతలకు కూడా భాగ్యంగా సుఖంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అక్కడ శివ పూజ మహిమ గురించి ఆ శివ నిజమైన సౌఖ్యము ఎక్కడ అంటే శివభక్తిలోనే నిజమైన సౌఖ్యము ఉంది అని మనకి ఇక్కడ సాంకేతిక అర్థాన్ని వివరిస్తున్నారనమాట. నిజంగా శివభక్తి ఉంటేనే అన్నిటికీ మనకి సాధన మార్గానికి గల గొప్ప ఫలితము అదే మనకి అన్ని ఇస్తుంది. ఒక శివభక్తి శివారాధన శివభక్తుడికి ఎటువంటి విఘ్నాలు కూడా కలగవు. దేన్నైనా శివ పూజకి వినియోగించాలి, ఆ శివ పూజని మాత్రమే మనము ముందుకి తీసుకెళ్తుంది అని చెప్తూ శివభక్తుడిని ఎప్పుడు నిష్ఠూర వచనాలు పలకకూడదు, శివారాధన చెయ్యాలి. శివభక్తుడు శివ మీద కూడా ఒక శివభక్తుని ఏమైనా నిష్ఠూర మాటలు అంటే కనుక ఏమవుతుంది అని అంటే అక్కడ అతన్ని ఏ పాపం చేసినా కూడా అతనికి ఏమి అతనికి అవన్నీ దిగదూడిపోతుంది. కానీ శివారాధన భక్తుణ్ణి మాత్రం నిష్ఠూరంగా కఠోర మాటలు మాట్లాడితే కనుక అది మాత్రము మహాపాపాన్ని కలిగిస్తుంది అని కూడా మనకి ఇక్కడ గురువుగారు చెప్తున్నారనమాట. ఈ విధంగా ఈ కథని శుకుడు ఒక కథని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భృంగి మహర్షిని చూసి వివరిస్తూ ఉన్నారనమాట. ఈ వృత్తాంతం చెప్పడంలో అంతరార్థం ఏంటంటే సాధనా మార్గంలో శివభక్తి శివారాధన శివభక్తుడిగా ఉండటమే నిజమైన సౌభాగ్యము నిజమైన ఆరాధము. అటువంటి అందరు ప్రథమంలో అమ్మవారి కన్నా శివభక్తులు అమ్మవారే మనందరికీ కూడా శివభక్తి శివప్రేమ శివ ఆరాధన ఏ విధంగా చేస్తున్నారు అటువంటి శివారాధన గురించి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ నలుగురు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుండి వినాయకుడు అమ్మవారు అందరూ నలుగురు కలిసి ఉపాసనగా శివుడి దగ్గరికి వెళ్ళి అందరూ ఉట్టి ఆ సమన్వయం గురించి ఆ ఉత్తమమైన ఆ భైరు పర్వతం మీద గురించి అమ్మవారు ఎలా మనందరినీ కూడా శివభక్తులుగా మారమని సాధన చేసి శివుణ్ణి ఏ విధంగా చేరుకోవాలో కూడా మనకి ఇక్కడ మర్మంగా చెప్తున్నారనమాట. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారు తొంటి వినాయకుడు మేరు పర్వతానికి చేరుకున్నారు. ఆ మేరు పర్వతాన్ని దగ్గర చేరుకున్న ఏమైంది అన్న విషయాన్ని తర్వాత వాళ్ళు చెప్తారు. సర్వం శ్రీకృష్ణ
సరదా చాలా బాగా చెప్పా అమ్మా. ఏం చెప్తాం చాలా బాగా చెప్పాం అంటే ఇక్కడ సాధన శివభక్తులు అన్నప్పుడు నాకు శారద గుర్తుకొచ్చింది, కరెక్ట్ గా వచ్చిందేమో నీకు ఇది. శారదా తను గోల్డ్ మెడల్ అండి భగవద్గీతలో, అసలు టీచర్ కూడా. అంటే ఇక్కడ తన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంటే ఎంత నమ్రతగా ఉంటారు అని, అంత గోల్డ్ మెడలిస్ట్ అయ్యండి ఏదైనా ఏదైనా అడిగితే వాళ్ళు క్విక్ గా ఆన్సర్స్ చెప్తూ, అంటే మరి వాళ్ళకి టైమా లేకపోతే శ్రద్ధ అది, లేకపోతే గురువు మీద ఉండేటువంటి భక్త ఏమో ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో నేర్చుకుంటున్నాను నేను కూడా ఈ భగవద్గీత కోర్సులో ఉండడం వల్ల. అంటే గురువు వేరు, గురువుతో కూడా ఉండడం వేరు, వారు చెప్పేవి వినడం వేరు, ఇలాంటి సత్సంగంలో ఉండడం వేరు. సత్సంగంలో మంచి చెడు అంటే మనం ఎదుర్కొంటూ ఉంటాం మనం, అవన్నీ ఉండడం వేరు. ఇలాంటివన్నిటితో కూడా శారదా నిజంగా చిన్నపిల్లలను మాకన్నా చాలా సంతోషం, ఇలాంటి వాళ్ళు మాకు ఉండడం అన్నది మాకే అసెట్ అసలు.
సో
చాలా సంతోషం అమ్మ. అసలు అది హార్డ్ వర్క్ తో పాటుగా నమ్రతతో పాటుగా శివభక్తులను ఏమి అనకూడదు, శివభక్తులను ఎలా చూసుకోవాలి, శివభక్తిని చూసుకుంటే కేవలం శివుడు ఎలాగా అంటే నాకు నీవు కనిపెట్టావు అనమాట. ఏమి రాకుండా నాలాంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే గోల్డ్ మెడలిస్ట్ అయ్యండి, నువ్వు సార్ ఒక టీచర్గా ఉంటూ మాకన్నా చిన్నపిల్ల అయ్యండి, ఇన్ని పనులు ఎలా చేస్తారో నాకు అసలు నిజంగా అది గురుభక్తి ప్లస్ గురువు గారి బ్లెస్సింగ్స్. అందుకే నేను అందరినీ ఎంకరేజ్ ఎవరిబడి అండి, భగవద్గీత అన్నది ఏదో ఒక ఋషిపీఠాన్ని నడిపించడానికో ఏదో మనం నేర్చుకోవడానికో ఈ గ్రూప్ లో ఉన్నామని కాకుండా అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఎవ్రీడే సాధన. అది అమ్మో క్లాస్ ఉందిరా బాబు అనుకుంటాము, కూర్చుంటాము ప్రాక్టీస్ చేయాలనుకుంటాం, అంటే 24/7 మనసులో భగవద్గీత స్టార్ట్ అవుతూ ఉంటుంది, గురువు గారు స్టార్ట్ అవుతూ ఉంటారు, అమ్మో మనకి టీచర్ ఉన్నారనిపిస్తుంది, అందులో శ్లోకాలు చూస్తూ ఉంటాం, ఎంత అడ్మైర్ అయ్యి అది సొంత లైఫ్ కి ఎవరి లైఫ్ కి వాడు పనిచేస్తుంది. ఈ నేర్చుకునేటువంటి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అది ఒక శిక్షణ కేంద్రం కింద ఉన్నప్పటికీ మనలో ఎంత శిక్షణ వస్తుందో, అంటే భక్తి ఎలా ఉండాలో, భగవంత భక్తి చిత్తశుద్ధి అన్నారు చూడండి. లైఫ్ ఈజ్ ఓన్లీ లాస్ట్ ఈక్వల్ టు చిత్తశుద్ధి, ఓన్లీ చిత్తశుద్ధి. మనం చిత్తశుద్ధి వస్తేనే అది మోక్షం, లేకపోతే ఇంకా అసలు ఎన్ని శాస్త్రాలు చదివినా లేదు. కానీ ఈ చిత్తశుద్ధి మాత్రం ఈ భగవద్గీత ప్రోగ్రామ్ లో వస్తుందనడానికి, అంటే ఘంటాపదం అంటారా, గురుపాదాలు సాక్షిగా అంటారా, అది మాత్రం వస్తుందండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ అవర్ నెక్స్ట్ మనకి మళ్ళీ కొత్త క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, అది నేను పంపిస్తాను. ఇప్పుడు తన శారద చెప్తుంటే అడ్మైర్ అయ్యి నేను అమ్మాయి గురించి వెంటనే ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. లాస్ట్ లో నేను అవన్నీ పంపిస్తాను మీకు. అందరికీ చెప్పాలండి మనం, అంటే ఇది గురువు అంటే ఏంటి, మన గురువు గురించి చెప్పాలి, గురువు ఏం చెప్తున్నాడో చెప్పాలి, గురువు దగ్గర మనం ఏం నేర్చుకున్నావో చెప్పాలి, సత్సంగంలో మనం ఏం నేర్చుకుంటున్నావో చెప్పాలి. ఇవన్నీ మనం స్ప్రెడ్ ద వర్డ్ అన్నట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే అది ఎవరికోసమో కాదండి, కేవలం మనని మనని ఉద్ధృతి చెందుకోవడానికి మాత్రమే. చాలా సంతోషం అమ్మా. వసంత గారు మీరు కూడా ఇప్పుడు నెక్స్ట్ మీరు స్టార్ట్ చేస్తారమ్మా.
అలాగే వినపడుతుందా?
వినపడుతుందమ్మా.
శ్రీ గురుభ్యో నమః, శివాయ గురవే నమః. తర్వాత అమ్మవారి విమానం మేరు పర్వతం చేరుకుంది. పరమేశ్వరుడు చాలా ఆనందంగా మంగళ వాయిద్యాలతో అమ్మవారికి ఎదురేగి స్వాగతం పలికి ఏకాంత మందిరంలోకి తీసుకొని వచ్చారు. అక్కడ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నంది మొదలగు శివ పరివారము, అమ్మవారితో వచ్చిన రుద్రకన్యల పరివారము ఉన్నారు. శివుడు కుమారులు చేసిన పనికి చాలా సంతోషించి మీకు ఏమన్నా వరం కావాలంటే కోరుకోండి అని అన్నాడు. స్కందుడు, మాకేమి వద్దు, శివ పూజ, శివ పాదాభిషేకము, ఎల్లప్పుడూ శివ విభూతి, రుద్రాక్షలు ధరించడం తప్ప మాకింకేం వలదని అద్భుతమైన అర్ధనారీశ్వర స్తోత్రం చేశారు. తర్వాత అందరూ ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న అనేక సంగీత పరికరాల్లోని రుద్రవీణం తీసుకొని దానిని మీటుతూ అమ్మవారు శివనామాలనే ఒక గానంలాగా గానం చేశారు, ఒక పాటలాగా. శివుడు చాలా సంతోషించారు. అప్పుడు పార్వతీదేవి రుద్రవీణకు ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగింది. దానికి శివుడు ఒక కథ చెప్పారు. ఒకప్పుడు ఊహు అనే గంధర్వుడు ఉండేవాడు. అతడు శివభక్తి పరాయణుడు. అతను తన విమానంలో, అంటే గంధర్వులు ఎక్కువ సంచారం చేస్తుంటారు, వాళ్ళ నేచర్ అది, అతను తన విమానంలో వివిధ ప్రదేశాలు తిరుగుతూ అక్కడ ఉన్న శివలింగాల గురించి తెలుసుకొని పూజలు చేసి గాన నృత్యాలతో శివుణ్ణి ఆరాధించేవారు. ఇంకా కొత్త కొత్త రకములైన పువ్వులు పత్రాలు తీసుకొచ్చి తన గృహంలో కూడా వాటితో తన పరివారంతో కూడా పూజలు చేసేవాడు. ఒకనాడు అలా సంచరిస్తున్నప్పుడు హిమగిరి ప్రాంతంలో ఒక గుహ నుంచి దివ్యమైన వెలుగులతో ఒక శివలింగం కనపడింది. దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక మహావీరుడు శివునికి పూజలు చేస్తూ కనిపించాడు. గంధర్వుడు ఆ అద్భుతమైన శివలింగం గురించి అడిగాడు. అప్పుడు ఆ రాజు ఇది ఒక సిద్ధలింగం అని చాలా మహిమ కలదని చెప్పారు. చెప్పి ఒక కథ ఒక దరిద్రుడి కథ చెప్పారంట. దరిద్రుడికి ఎలా పాపక్షయమై ముక్తి వచ్చింది అనేది చెప్పారనమాట. అతను ఒక దరిద్రుడు ఆకలి బాధతో ఇక్కడికి వచ్చి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని చూస్తుండగా అంతకు ముందు ఒక గంధర్వుడు పూజ చేసి శివునికి పరమాన్న నివేదన చేసి అది తను స్వీకరించి ఆ ఆకుని ఆ పత్రాన్ని బయట పెట్టాడు. ఆ పత్రం అందులో ఏం లేదు తినటానికి, కానీ ఆ దరిద్రుడు ఆ ఏమైనా ఉందేమో అని ఆశతో ఆ పత్రం ముట్టుకోగానే అతను సుందరంగా మారిపోయాడు. అతని వృద్ధాప్యం కూడా పోయింది, యవ్వనం వచ్చింది. ఇంకో తర్వాత ఇంకొక కిన్నరుడు వచ్చి శివ పూజ చేసి పండ్లు నైవేద్యం పెట్టి అవి తాను స్వీకరించి ఆ ఇతనికి ఒక పండు ఇచ్చాడు. ఆ పండు తినగానే అతను ఇంకా ఆరోగ్యంగా అయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది అని అతను ఆశ్చర్యంగా అడగగా శివ నైవేద్యం యొక్క మహిమ, అది శివుడికి నివేదించిన ప్రసాదం చాలా మహిమ కలదని, అది మనకి సద్గతినిస్తుందని చెప్పారు అని శివ నైవేద్యాల గురించి ఇక్కడ చెప్పారు కొంచెం విస్తారంగా. శివుడికి అన్నిటికన్నా శుద్ధ శ్వేత అన్నము ఆవు నెయ్యితో అభికరించింది చాలా ప్రీతి అని చెప్పారు గురువుగారు. శివుడికి ఆవు పాలతో చేసిన పరమాన్నం కూడా చాలా ప్రీతి. శివుడికి నివేదన చేయకుండా అన్నం తినటం అంటే పాపం తింటున్నామని అర్థము. అందుకని ఒకప్పుడు మన భారతీయ గృహాల్లో భగవంతుడికి నివేదన చేయకుండా భోజనాలు చేసేవారు కాదు. మధ్యలో అది ఆచారం అంతా పోయినా ఇప్పుడు మళ్ళీ అందరూ కొంచెం అటువైపు మళ్ళీ మొగ్గుతున్నారు అని చెప్పి గురువుగారు ఇక్కడ చెప్పారు. శివ నివేదన చేసిన భగవన్ నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించాలి అని చెప్పారు. తర్వాత శివ నివేదన చేసిన పాత్రకు కూడా అపారమైన మహిమ ఉందని మనకి ఈ పై కథ వల్ల తెలుస్తుంది. తర్వాత బిల్వ వృక్ష మహిమ కూడా అంతే అనని చెప్పారు. శివ పూజలో బిల్వపత్రానికి చాలా ప్రాముఖ్యత ఉందని రాజు ఇంకొక కథ చెప్పాడు గంధర్వుడికి. ఒకప్పుడు ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు. అతడు చాలా పాపపు పనులు చేసేవాడు, ప్రజలను పీడించి ధనం లాక్కునేవాడు. జంతువులు కూడా అతని రాజ్యంలోకి రావటానికి భయపడేవి. అతని చుట్టూ పాపిష్టులు దుర్మార్గులైన అనుచరులే ఉండేవారు. ఒకనాడు అతను తన పరివారంతో వేటకు వెళ్ళాడు. అక్కడ వేటాడి అలిసిపోయి ఒక వృక్షం దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. అది ఒక బిల్వ వృక్షం. పక్కనే ఒక శివ కొలను కూడా ఉంది. చల్లదనం కోసం ఆ కొలనులో నుంచి నీరు తీసుకొచ్చి ఆ చెట్టు మొదట్లో పోసి కొమ్మలన్నింటినీ తడిపి కాసిన నీరు అతను తాగి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు అక్కడ ఒక సాధువు ముందు నుంచే ఉన్నాడు. అతను ఇతను గమనించలేదు. అప్పుడు గమనించాడు ఆ సాధువు శివ ధ్యానం చేస్తూ శివ నామస్మరణ చేస్తూ ఆనంద పరవశంలో ఉన్నాడు. ఈ రాజు అతన్ని చూడంగానే ఎందుకో చాలా శాంతంగా అయిపోయాడు. ఆ సాధువుని అడిగాడు, స్వామి నేను చాలా దుర్మార్గుణ్ణి, చాలా చెడ్డ పనులు చేశాను, కానీ మిమ్మల్ని చూడగానే నా మనసు శాంతి వహించింది. ఎందుకు మీతో మాట్లాడుతూ ఉంటే చెప్పలేని ఆనందంగా ఉన్నది. నాలో నుంచి ఒక పెద్ద నల్ల ఏనుగు తోక కారిపోతుండగా బయటకు వెళ్ళటం గమనించాను, అది ఏమిటి అని అడిగాడు. సాధువు నవ్వి, బహుశా అది ఈ బీర్వృక్షం మహిమ ఏమో, నీకు ఈ గాలి సోకింది, నీకు తెలియకుండానే నీరు తెచ్చిపోసావు ఈ వృక్షానికి. అక్కడ శివుడి బాణలింగం కూడా ఉన్నది చెట్టు మొదట్లో. ఇది శివకొలను, ఆ నీరు నీవు త్రాగావు. ఎప్పుడైతే ఇవన్నీ చేశావో నీ పాపాలన్నీ పటాపంచులయ్యాయి. ఎన్ని చుక్కల నీరు బిలువ వృక్షంకి పోసావో అన్ని పాపములు నశించాయి. ఇదంతా బిలువర్మే. ఇక్కడ చాలా మంది సాంభవులు చాలా ఎప్పుడు జపతపాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ బాణలింగాలకి పూజలు చేస్తూ ఉంటారు. ఇదంతా చాలా పవిత్ర ప్రదేశం. అనేది బిలో ముఖ్యం మహిమ చెప్పాడు సాధువు ఆ రాజుతోటి. బిలో వృక్షంలోని దళాలన్నీ శివస్వరూపాలే, వృక్షమే శివుడితో సమానం. బిలో వృక్షం కింద చేసే జపము పూజ అది ఎంత చిన్నదే, చిన్న పూజైనా ఎంత కొంచెం జపమైనా సకల సిద్ధుల్ని ఇస్తుంది. బిల్వ వృక్షం మొదట్లో ఉన్న నీటిలో సకల తీర్థాల జలం ఉంటుంది, అది జల్లుకోవటం వల్ల పాప ప్రక్షాళన అవుతుంది. బిల్వ వృక్ష ప్రదక్షిణ బిల్వ దళాలతో శివ పూజ చేయడం చాలా శ్రేష్టము. బిల్వ వృక్షం మొదట్లో దీపమాల పెట్టడం వల్ల తత్వజ్ఞాని అవుతాడు. బిల్వ వృక్షం కింద శివ నివేదన చేసిన పరమాన్నము ఒక నైష్టికుడైన సాంబవుడికి పెట్టడం వల్ల దరిద్రం తొలగుతుంది అని ఒక చిన్న కథ చెప్పారు. ఒకసారి ఒక బ్రాహ్మడు, అంటే అతను చాలా కష్టాలతో బాధపడుతున్నాడు, అధిక సంతానము సంపాదన లేదు, భిక్షాటంతో తన జీవనం గడుపుకుంటూ ఉంటాడు. అటువంటి ఆయనకి ఒకసారి అదృష్టవశాత్తు, ఇవన్నీ అదృష్టవశాత్తు జరుగుతాయి, మన ఎప్పుడైతే మన పాపకర్మలు క్షయమవుతాయో, మన పాపాలు క్షయమవుతాయో, మన పుణ్యము వృద్ధి పొందినప్పుడే మనకి యోగులతోటి గురువులతోటి సాంగత్యం ఏర్పడుతుంది. అలా ఒక మార్కండేయ మహర్షిని అనుకోకుండా ఇతను కలిశాడు. తన దరిద్రానికి కారణం ఏంటి అని అడిగాడు. ఇది ఏం చేస్తే ఇది పోతుంది అని దీనంగా అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి, నువ్వు ఇంతకుముందు ఎవరికి ఏమి దానం చేయలేదు, ఎవరికి ఏమి పెట్టి ఎరగవు, అందుకే ఇప్పుడు ఇంత గర్భదరిద్రం అనుభవిస్తున్నావు, మన కోసం మనం వండుకొని తినేవాడు పాపి అని గురువుగారు ఇక్కడ చెప్పారు. ఇప్పుడైనా బిలువ వృక్షం మొదట్లో ఒక నైష్టికుడు అనే సాంబవుడికి భోజనం పెట్టమని చెప్పాడు మార్కండేయ మహర్షి. ఆ బ్రాహ్మణుడు అలాగే ఆ రోజు వచ్చిన బియ్యం వండి శివ పూజ నివేదన చేసి ఒక సాంబవుడికి భోజనం పెట్టాడు. ఆ రోజు నుంచి అతని దరిద్రం తొలగి అన్నానికి లోటు లేకుండా ఉన్నాడు. ఇంకా ఆ బిలువ వనంలో శివ పూజలు శివ నివేదనలు కూడా చేసేవాడు. తిరిగి సాధు రాజుతో అన్నాడు, నీ పాపములు కూడా అన్ని క్షయమయ్యాయి కాబట్టి, నీకు పుణ్యం ప్రాప్తి ఇచ్చింది కాబట్టి నువ్వు ఇవాళ ఈరోజు బిల్వ వృక్షానికి నీరు పోయగలిగావు. ఈ బుల్వ మూలాల్లో శివలింగ స్థాపన చేసి విభూతి ధారణ చెయ్యి అని సాధువు చెప్పాడు. అప్పుడు ఆ రాజుకి తనలోని పాపాలు ఏనుగు రూపంలో బయటికి పోయాయని అర్థమైంది. సాధువు చెప్పినట్టు శివదీక్ష తీసుకొని శివభక్తి పరాయణుడై శివ పంచాక్షి చెప్పంతో ధన్యుడయ్యాడు. అందుకనే అని ఆ రాజు అక్కడ గుహలోని వీరుడు గంధర్వుడికి ఈ కథ అంతా చెప్పి, అందుకే నేను ఈ సిద్ధలింగం దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు వచ్చి పూజ చేసుకుంటూ ఉంటాను అనని చెప్పాడు. పుణ్యక్షేత్రాల్లో మనకు తెలియకుండానే చాలా చోట్ల చూస్తూ ఉంటాము చాలా శివలింగాలు, వాటిలో చాలా సిద్ధలింగాలు ఉంటాయి, వాటికి మనము దండం పెట్టుకోవాలి, నమస్కరించుకోవాలి, వాటికి గొప్పతనం తెలియకపోయినా వాటికి చాలా మహిమ కలిగి ఉంటాయి అని చెప్పి గురువుగారు ఇక్కడ చెప్పారు. తర్వాత ఆ గంధర్వుడు తన లోకం వెళ్ళి తన పరివారంతో వచ్చి ఆ సిద్ధలింగంకి పరివార సమేతంగా పూజ చేసి నృత్య గీతాలతో శివ ఆరాధన చేశాడు. రకరకాల వాయిద్యాలతో సంగీతం వినిపించాడు. అప్పుడు ఆ గంధర్వునికి అనిపించింది తన విద్యతో శివుడికి ఏమైనా చేయాలని అని అనుకున్నాడు. ఒక చిన్న సంగీత వీణ లాంటిది తయారు చేశాడు. అది ఎక్కువ మీటే పని లేకుండానే చాలా చక్కగా వస్తుంది. దాన్ని తయారు చేసి దానికి రుద్రవీణ, అంటే శివుని కోసమే చేశాడు కాబట్టి రుద్రవీణ అని పేరు పెట్టాడు. శివుడు ప్రసన్నుడయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తనకేమీ వద్దని తన అంశ ఈ రుద్రవీణలో చేరి ఎప్పుడూ శివుడి కోసం సంగీత సేవ చేసుకోవాలని కోరాడు. ఆ రకంగా శివుడి కోసం తనని తన విద్యని అర్పించుకున్నాడు ఆ గంధర్వుడు. అందుకే శివుడికి రుద్రవీణ అంటే ఇష్టమని శివుడు పార్వతీదేవితో చెప్పాడు. ఇది రుద్రవీణ వృత్తాంతము. తర్వాత అమ్మవారు, అది సరే కైలాసం వదిలి మీరు మేడుపర్వతం మీదకి ఎందుకు వచ్చారు, మీకు మేడుపర్వతం అంటే ఇష్టమా అని అడిగారు. అది తర్వాత వారు చెప్తారు. సర్వం శ్రీ శివచరణారవింద అర్పణ, సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ.
వస గారు చాలా బాగా చెప్పారండి. ఈ శివభక్తి తో పాటుగా మనకి ఇందులో శివ సాధన, భక్తులు చేయవలసినటువంటి సాధన ఏంటి, ఈ సాధనలో మనకి నైవేద్యం అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా తింటున్నటువంటి భోజనాన్ని మీద శివ శ్లోకాన్ని ఒకటి చదవమని చెప్పారు. చెప్తే ఆ పదార్థం ప్రసాదం అవుతుంది, పదార్థాన్ని తినకూడదు, ఎప్పుడు ప్రసాదాన్ని తినాలని కూడా చెప్పారు. అలాగే ఈ బిలువ మొక్కలు వాటి మూలన దీపం పెట్టడం, నీరు పోయడం, వాటి మూలంలో నీరు పోస్తే కూడా ఆ నీరుని నెత్తి మీద చల్లుకుంటే కూడా సర్వక్షేత్ర ఫలితాలు వస్తాయని అది చాలా బాగా చెప్పారండి. చాలా సంతోషం అమ్మా. నెక్స్ట్ రాధిక చెప్తామ్మా.
ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు మేరు శిఖరానికి చేరుకున్నాక లోక కళ్యాణార్థం శివుణ్ణి ఒక ప్రశ్న వేశారు. మీకు ఇప్పుడు మనం కూర్చున్న సుమేరు పర్వతం ఎక్కువ ప్రీతియా లేక కైలాసం ఎక్కువ ప్రీతియా? అప్పుడు శివుడు అన్నది ఏంటంటే, ఇలాంటి ప్రశ్ననే ఒకప్పుడు నందికేశ్వరుడు వేశాడు. ఈ సుమేరు పర్వతంపై విశాలమైన వనాలు ఉన్నాయి, వీటి మధ్యలో నా అనేకమైన లింగాలు కూడా ఉన్నాయి నా క్షేత్రాలలో లాగానే. ఇక్కడ ఉన్న కల్పవృక్షపు మూలంలో నేను విహరిస్తూ ఉంటాను. ఇలా ఉంటున్నప్పుడు నందికేశ్వరుడు నన్ను వెతుక్కుంటూ ఈ సుమేరు పర్వతానికి చేరుకుని ఈ ప్రశ్న వేశాడు. నందికేశ్వరుడు శివుణ్ణి చేరుకున్నప్పుడు అక్కడ స్వామి ఎలా ఉన్నారంటే, దేవతల చేత వేదముల చేత స్తుతింపబడుతూ సింహాసనంపై కూర్చుని ఉన్నారు. అప్పుడు నందికేశ్వరుడు ఇలా అన్నాడు, స్వామి నాకైతే మాత్రం కైలాసం కంటే గొప్ప చోటు ఇంకేది లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఉన్న చోట్లు లోకాలు చాలా ఉన్నాయి, కానీ అవి కైలాసంలో కోటి 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 అంశాలకి కూడా సరిపోవు. కైలాస భవనములు, ఉపవనములు, వాటి శోభలు ఇంకెక్కడా కనిపించవు. అక్కడ ఉన్న కల్పవృక్షాలు కూడా చాలా దివ్యములు, అక్కడ ఉన్న బిల్వవృక్షాలు కూడా చాలా గొప్పవి. వాటి మూలంలో ఉన్న దివ్య లింగాలని దర్శిస్తూ చాలా ఆనందం కలుగుతుంది. అక్కడ ఉన్న రమ్యమైన ఉద్యానవనాలలో ఉన్న పక్షులు, సుఖములు, పికములు, తుమ్మెదలు, హంసలు, చకోర పక్షులు, ఇవన్నీ చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు స్వామి నువ్వు ఏ కారణం చేత కైలాసం వదిలి సుమేరు పర్వతంపై కూర్చున్నావు? నాకైతే కైలాసం చూసిన కళ్ళతో ఇవేవి రుచించడం లేదు. నీకు ఎలా రుచిస్తోంది? అప్పుడు శివుడు ఇలా అన్నారు, నిజమే కైలాసం నాకు ప్రీతి పాత్రమే, కానీ ఇక్కడ ఉన్న దేవతలకి మొదలైన వారికి దర్శనం ఇచ్చి వారిని తరించడానికి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను అని కైలాసం గొప్పతనం చెప్పారు శివుడు. ఇక్కడ వరుసగా ఒక 22 ఉత్కృష్టమైన వస్తువుల గురించి చెప్తున్నారు శివుడు. దేవతలలో శివుడు ఎలాగో, శివ స్థానాలలో కైలాసం అలాగే. పాలన్నిట్లోనూ ఆవు పాలు ఎలాగో, నేతులన్నిట్లోనూ ఆవు నెయ్యి ఎంత శ్రేష్టమో, నైవేద్యాలలో పరవాన్నం ఎలానో, వృక్షాలన్నిటిలోనూ బిల్వవృక్షం ఎలానో, ఫలాలలో మారేడు పండు ఎలానో, అలంకారాలలో రుద్రాక్ష ఎలానో, సర్వజీవులలోనూ శివభక్తుడు ఎలానో, స్త్రీలందరిలోనూ గౌరీదేవి ఎలానో, సరోవరాలలో రుద్ర సరోవరం ఎలానో, పురాలలో కాశీపురం ఎలానో, బావులలో జ్ఞానవాపి ఎలానో, మండపాలలో ముక్తి మండపం ఎలానో, సర్వలింగాలలో విశ్వేశ్వర లింగం ఎలానో, భూమి యందు ఉన్న పర్వతాలలో హిమగిరి పర్వతం ఎలానో, నదులలో నర్మద ఎలానో, ఋషులలో అగచ్చుడు ఎలానో, మంత్రాలలో శివ పంచాక్షరి ఎలానో, వేదములలో రుద్రాధ్యాయం ఎలానో, నాలుగు కాళ్ళ జంతువులలో వృషభం ఎలానో, విద్యలలో శివ విద్య ఎలానో, గృహాలలో అంతర్గృహం అలానో ఎలానో, సర్వలోకాలలోనూ కైలాసం అంత ఉత్కృష్టం. అక్కడ ఉన్న సుఖం ఎక్కడా ఉండదు, నాకు మనస్సు అక్కడే రమిస్తూ ఉంటుంది. కానీ కైలాసం కన్నా నాకు ఇష్టమైనవి మూడు చోట్ల ఉన్నాయి, గౌరీ హృదయం, రెండవది కాశీయందు, మూడవది శివ భక్తుడి హృదయం. భక్తుని చిత్తమే భగవంతుడి మందిరం కదా, వీటి అన్నిటిలోనూ నాకు సాంభవ హృదయం అన్నిటికన్నా ఇష్టము అని వర్ణించాడు శివుడు. అవి వివరించాక శివుడు నందికేశ్వరుడితో ఒకప్పుడు ఒక కథ జరిగింది. అదేంటంటే, ఇది ఒక సాంభవుడి కథ. అతడు యజ్ఞమయమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. వాక్శుద్ధత, సత్య మృదు ప్రియ వచనం వల్ల, శాస్త్రాధ్యయనం స్తోత్రాదుల వల్ల ఏర్పరచుకుని, శరీర శుద్ధత వ్రతాదుల వల్ల నియమాదుల వల్ల ఏర్పరచుకుని, మనశ్శుద్ధత స్మరణ వల్ల ధ్యానం వల్ల ఏర్పరచుకుంటూ ఉండేవాడు. పూజలు చేసి దగ్గర శుద్ధితో ఉండేవాడు. పూజ వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది, సద్గతి లభిస్తుంది, క్రమంగా ముక్తికి హేతు అవుతుంది. ఈ సాంభవుడు ప్రతి క్షణం అంతరంగ ఉపాసన చేస్తూ ఉండేవాడు. భావంలోనే శివ అర్చన చేస్తూ శివ ధ్యానం చేసేవాడు. దీని వల్ల ఆ సాంభవుడి శరీరమే రత్నమయమైన మందిరమయ్యింది. అలా భావంతో తాదాత్మ్యం చెందిపోతే శివుడు వచ్చి ఉంటాడు. బాహ్యం కంటే భావనకి చాలా ప్రాధాన్యత ఉన్నది. శివుడు ఆ సాంభవుడిని రేవానది తీరాన కైలాసం నుంచి వెళ్ళి అనుగ్రహించి సాక్షాత్కరించాడు. ఈ దివ్యమైన భావనారాధన ఘట్టాన్ని శివుడు నందీశ్వరుడికి వివరించాడు. దీనిని బట్టి మనకి శివుడు భావనా మాత్ర సంతుష్టుడని స్పష్టమవుతోంది. మరొకప్పుడు శివుడు అమ్మవారితో ఉపవనాలు విహరిస్తున్నప్పుడు అమ్మవారు అక్కడ ఉన్న బిల్వ వృక్షాల ప్రత్యేకత ఏమిటి అని అడిగారు. శివుడు ఒక వృత్తాంతం చెప్పారు. హిమగిరి గుహలలో నా కోసం చాలా మంది మునులు ఘోరమైన తపస్సుని ఆచరించారు. అప్పుడు వాళ్ళని ఏదైనా వరం కోరుకోమంటే మమ్మల్ని ఈ కైలాసంలో దివ్య లింగాలని ఆరాధించే బిల్వ వృక్షములుగా కానీ, ఫల వృక్షములుగా కానీ, పుష్ప వృక్షములుగా కానీ పుట్టించు. గొప్ప జన్మలలో శివారాధనకి ఉపయోగపడే జన్మనే గొప్పది కదా. మేము కల్పాంత కాలం వరకు కూడా ఉండాలి. అలా నా చేత వరం పొందిన వారే ఈ దివ్యమైన వృక్షాలు. దివ్యధామములో ఉన్న వృక్షాలు కూడా తప్పించిపోతాయి ఆ క్షేత్రంలో ఉండడానికి. ఒక బృందావనంలో కానీ, శ్రీశైలంలో కానీ, శేషాచలంలో కానీ ఉన్న వృక్షాలు తాపసులే. ఈ ఉపాధిలో వారు కల్పాంతరం వరకు ఉండి ఆ తర్వాత అది త్యజించి శివుడిలో ఐక్యమవుతారు. కైలాసంలో ఉన్న అనేక భవ్యమైన లింగాలు, అద్భుతమైన మందిరాలలో బిల్వవృక్ష మూలంలో ఉండి వాటి చుట్టూ రత్నాలు ఉంటాయి. ఈ వర్ణన మనకి భావార్చనకి తోడ్పడుతుంది. శివలింగార్చన ఏ విధంగా చేసినా కూడా భక్తుడికి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఒకప్పుడు ఒక బోయవాడు ఉండేవాడు శ్రీశైల క్షేత్రంలో. అతడు దరిద్రుడు, కృపణుడు. ఒకసారి అతని కొడుకు అతడితో పాటు వేటకి వెళ్ళి బృహతి వృక్షపు పువ్వుతో ఆడుకుంటూ విసిరిస్తే ఆ పుష్పం వెళ్ళి ఒక సిద్ధలింగం మీద పడుతుంది. పడగానే అతడు మరణిస్తాడు. అప్పుడు వెంటనే యమదూతలు తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. ఈ లోపల శివగణాలు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళని అదిరించారు. వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. శివగణాలు దేవతలన్నీ కూడా శాసించేవాళ్ళు. కోట్ల కొద్ది శివగణాలు ఉంటారు. ఈ లోపల దేవతలు కూడా వచ్చి వాళ్ళని నమస్కరించారు. ఈ రుద్రగణములు ప్రతి జీవుడిలో ఉండి వాళ్ళని నియంత్రిస్తూ ఉంటారు. అప్పుడు పరమేశ్వరుడి ఆజ్ఞపై నందికేశ్వరుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు నందికేశ్వరుడు వచ్చినప్పుడు ఆ శివగణాలు యముడిని బంధిస్తున్నారు. అప్పుడు ఆ నందికేశ్వరుడు వెళ్ళి ఆ యముడిని ఆ బంధం నుంచి విడిపించి ఇలా అన్నారు. శివధర్మాలు చాలా సూక్ష్మాలు, శివ ధిక్కారం చేయకూడదు అని చెప్పారు. ఈ లోపల ఆ బోయవాడు శివగణాలతో శివలోక్యం చేరుకున్నాడు. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ గురు చరణార విందార్పణమస్తు.
బాగుందండి, రాధిక గారు చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ మనకి కైలాసం అమ్మవారు కూడా నీకు ఏదంటే ఇష్టం స్వామి అని అడగడం, నాకు అన్నిటికన్నా ఈ ఒక్కొక్కటి అంటే గౌరీ హృదయం, ఆవిడ యొక్క గౌరీదేవి హృదయం, అలాగే ఏవేవి చాలా ముఖ్యమైనవో చెప్తూ అన్నింటికన్నా ముఖ్యమైన వాటిల్లో గౌరీ హృదయంలో ఉంటాను, కాశీలో ఉంటాను, శివభక్తుని హృదయంలోనూ ఉంటాను అని చెప్పడంలోనే ఇంకేమీ అక్కర్లేదు, శివభక్తుని చూస్తే చాలు అని తెలుస్తోంది. నెక్స్ట్ సుధాకర్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి.
అలాగే అమ్మ నమస్తే. శివాది శ్రీ గురుభ్యో నమః. నందికేశ్వరుడు యముడు మొదలగు దేవతలతో సంభాషిస్తూ పరమేశ్వరుని అసలు స్వరూపం జ్ఞానం, ఆయన సర్వజ్ఞుడు, అప్పుడు ఆయన నిరాకారుడు, తత్వరూపంలో ఉన్న సచ్చిదానందుడు. ఆయనను మనం మరొక విధంగా గ్రహించడానికి అష్టమూర్తులుగా అవతరించాడు. అష్టమూర్తులు అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు మరియు జీవచైతన్యం. ఇది ఆ సచ్చిదానందుని ప్రథమ లీలారూపం అనమాట. ఈ అష్టమూర్తుల్ని గురువుగారు వినిపించారు. శ్రీ సర్వాయ క్షితిమూర్తయే నమః, శ్రీ భవాయ జలమూర్తయే నమః, శ్రీ రుద్రాయ అగ్నిమూర్తయే నమః, శ్రీ ఉగ్రాయ వాయుమూర్తయే నమః, శ్రీ భీమాయ ఆకాశమూర్తయే నమః, శ్రీ మహాదేవాయ సోమమూర్తయే నమః, శ్రీ ఈశానాయ సూర్యమూర్తయే నమః, శ్రీ పశుపతియే యజమానాయ నమః. ఇవి యాక్చువల్గా ఆదివారం అఖిల దేవతార్చన అనే చిన్న పుస్తకంలో గురువుగారు ఇచ్చున్నారు, వాటికి ఇంత విశిష్టత ఉందని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. ఓకే, ఇక అది ప్రథమ లీలారూపం అనుకున్నాం కదా. రెండవది అనేక లీలారూపాలు, ఇవి అనంతం, భగవానుడు ధరించినవి. వీటిని సచ్చిదానంద విగ్రహములు అంటారు. ఈ లీలారూపాలకు నశించటము, మార్పు చెందటము అనే లక్షణాలు ఉండవు. ఋషుల యొక్క జ్ఞాన దృష్టికి గోచరించినవి అన్నమాట ఇవి. ఇవి లెక్కకు మించి ఉంటాయి. ఉదాహరణకు వివాహ అంటే రెండు చేతులతో ఉండే రూపాలు కొన్ని కోట్లు, నాలుగు రూపాలతో ఉండే నాలుగు చేతులతో ఉండే రూపాలు కొన్ని కోట్లు, అట్లాగే సహస్రాల చేతులతో ఉండేవి కొన్ని కోట్లు. తర్వాత అద్భుత భావ, పరమార్థ భావ అంటే కోట్లకు మించి లెక్కకు మించి ఉండే చేతులతో ఉండే రూపాలు మనం ఎంత మనం అసలు ఊహించలేమన్నమాట. ఇన్ని రూపాలు ఉంటాయి. అయితే ఇన్ని రూపాలలోనూ ఒక సామాన్య ధర్మం ఉంది, అదేంటంటే ఉమా సహితం, త్రిశూల సహితం, నెలవంక సహితం, నీలకంఠం కపర్దిన. తర్వాత శివుడు చిద్ఘనుడు. చిత్ అంటే కేవలం చైతన్యం, చిద్ఘనుడు అంటే చైతన్య స్వరూపం. చిద్ఘన రూపమే లింగరూపం. శివలింగం అంటే కేవలం చిద్ఘన రూపం. ఈ శివలింగాన్ని అర్చిస్తే సర్వరూపములను ఆరాధించిన ఫలితం ఉంటుందని తెలియజేశారన్నమాట. ఈ శివ పూజా విధానాన్ని కూడా శివుడే ఋషులకు గోచరింపచేశాడు. తర్వాత బిల్వం గురించి ఇక్కడ బాగా విశేషంగా చెప్పారు. అంటే ఇంతకుముందు బిల్వ ప్రదక్షిణ సాష్టాంగాదుల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జలంతో కూడిన బిల్వపత్రాన్ని కొన ఉత్తర దిక్కును సూచిస్తూ పత్రం పృష్ఠభాగాన్ని శివలింగంకు తగిలే విధంగా వెల్లికలా ఉంచి పూజ చేయాలి. మూడు దళాలు ఉండే అఖండ బిల్వపత్రం అత్యుత్తమం. అయినప్పటికీ బిల్వపత్రం ఎండిపోయినా ముక్కలైనా కూడా పూజకు అనుకూలమే అని చెప్పారు. బిల్వ చూర్ణం, బిల్వ చందనం ఇవైనా శ్రేష్ఠతమం అని కూడా చెప్పారు అన్నమాట. ప్రతిరోజు నూతన బిల్వపత్రంతో పూజించుటకు వీలైన వాడు భాగ్యవంతుడు అని పేర్కొన్నారు. ఇక బిల్వం సృష్టికర్త ఎవరు? ఉమా సహిత శివుడే. ఆదిత్య సోముల నుంచి బిల్వ వృక్షం ఉద్భవించింది. వేడి, చలువ అనే రెండు లక్షణాలు గల ఔషధం బిల్వం. శివుడు ఐశ్వర్య ప్రదాత. ఇక్కడ ఒక చిన్న కథ ఉందన్నమాట. ఓ రాజు ముందు నుంచి భక్తి కలవాడైనప్పటికీ అధికార ఐశ్వర్య మదం వల్ల శివ పూజ మానేసి భ్రష్టుడై రాజ్యాన్ని కోల్పోయి దరిద్రుడై అంతా సంచరిస్తూ ఒక బిల్వవనంలోకి చేరాడనమాట. అది సిరిశైల పర్వతం మీద ఉంది. అక్కడ ఓ తాపసుని కలిశాడు. అతన్ని వేడుకొని నన్ను నేను ఉద్ధరింపబడే మార్గాన్ని చెప్పమని ఆ తాపసుని వేడుకున్నాడు. అప్పుడు ఆయన శివారాధన చేయమని సలహా ఇచ్చాడనమాట. అయితే శివారాధన రేవానది అంటే నర్మదా నదీ తీరంలో దొరికే శివలింగాలతో చేస్తే అత్యుత్తమే. అయినప్పటికీ నువ్వు శ్రీశైలంలో ఉన్నావు, అందుకొని ఇక్కడ చేసినా నీకు మంచి ఫలితం వస్తుంది, చేయమని చెప్పాడు. ఆ తాపస సలహా ప్రకారం అతడు మహిమాన్వితమైన శ్రీశైలంలోని కుండంలో స్నానం చేసి శివారాధన చేసి తిరిగి శివుని దయతో రాజ్యాన్ని పొంది తన రాజ్యంలోని వారంతా కూడా శివారాధన చేయించి వారిని ధన్యులను చేయించాడనమాట. ఇక్కడ ఈ కథ వినంగానే కొంతమంది కొంత విమర్శ చేస్తారు. అంటే శివుని పూజిస్తే మంచి చేస్తాడా, శివుని పూజ మానేస్తే కష్టాలు పాలు చేస్తాడా అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. దీని గురువు గారు ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు ఒక ఉపమానంతో. ఏంటంటే దీపం వెలిగిస్తే చీకటి పోతుంది, దీపం తీసివేస్తే చీకటి అంతా చీకటమయం. ఇక్కడ దీపం తీసేస్తే దీపం కోపగించి చీకటినిచ్చిందా? కాదు కదా. అలాగే శివ పూజ చేసావు, సంపద కలిగింది అని చెప్పారన్నమాట. ఒక్క ఇంకా ఏం చెప్తున్నారంటే అంటే అన్ని పశుపక్షాదులన్నింటిలోనూ వాటికి ఒక సంస్కారం వల్ల మనుషులే కాకుండా వాళ్ళు కూడా దేవతారాజన్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక పంది, గురువు గారు చెప్పిన ఉపమానాలు అనమాట కొన్నివి ఉదాహరణలు. ఒక పంది చెరువులో స్నానం చేసి దేవాలయంలోని ధ్వజస్తంభం చుట్టూ తిరిగి మరణిస్తుంది. ఆ సంస్కారం ఏంటి? అట్లాగే కొంతకాలం క్రితం ఓ ఆవు పొదుగుపై నీళ్లు జల్లి పొదుగు కింద శివలింగం ఉంచి శివుని ప్రార్థిస్తే ఆ పొదుగు నుంచి తనంత తానుగా పాలధార ఆ శివలింగంపై కురిసిన వైనం వివరించారు. అట్లాగే హరిద్వార్లో ఓ ఆశ్రమంలో ఒక కుక్క ఏకాదశి ఉపవాసం చేసిన వైనం చెప్తుంటే గురుగారు, కుక్క ఏంటి అంటే ఒకప్పుడు మనము ఆ తొడుగులో ఉన్నవారమే, అది మనలాంటి తొడుగులో ఉన్నదే. ఈ ఒక్క వాక్యంలో ఎంత వేదాంత రహస్యాన్ని గురువుగారు చెప్పారు. వీటిని ధర్మ సూక్ష్మాలు అని స్థూలంగా అది నందికేశ్వరుడు కూడా దైవగణాలతో చెప్పినట్టు కూడా ఉందన్నమాట. అసలు తర్వాత పాపాత్మునికి తెలియక చేసే కర్మల వలన అవి శివారాధనగా మారితే, అంటే ఉదాహరణకు శివరాత్రి పర్వదినంలో అతను తెలియకుండానే ఆహారం దొరక నిరాహారంగా ఉండి శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే అతనికి శివప్రాప్తి ఎలా, శివలోక ప్రాప్తి ఎలా కలిగిందనే సందేహానికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారనమాట గురువుగారు. అంటే మన అప్రయత్నంగా భూమిలో వేసిన లేదా నాటిన విత్తనము ఆ భూమి సారవంతమైనది అయితే మొలిచి వృక్షంగా మారినట్లు ఈ స్థల ప్రభావం జరుగుతుంది. క్రియ గొప్పతనం కాదు ఇక్కడ, ఆ క్షేత్రం యొక్క గొప్పతనం అన్నమాట. అది కూడా ఒకటి మనకి తెలియజేశారనమాట. తర్వాత రేవానది, అదే నర్మదా నది తీరంలో అక్కడ లభించే శివలింగానికి పూజ అత్యుత్తమం అని తెలియజేశారు. గండకీ నదిలో సాలగ్రామాలు దొరికినట్లుగా నర్మదా నదిలో స్వతసిద్ధంగా శిలలే లింగములు అవుతాయి, అవే బాణలింగములు అని కూడా తెలియజేశారు. ఒకనొక సమయంలో కైలాసంలో సుఖాసీనుడైన శివుని వద్దకు అమ్మవారు వచ్చి, జీవులు శుద్ధి పొందాలన్నా ముక్తి పొందాలన్నా నీవు చెప్పే ఉపాయం ఏమి స్వామి అని అడిగింది. దానికి స్వామి ఏం చెప్పారంటే, లింగారాధన అన్నిటికంటే లింగారాధన గొప్పది. జీవితాంతం ఎవరైతే కర్తవ్యంగా లింగ పూజ చేసినట్లయితే అతడు నన్ను శుద్ధుడై పొందగలడు. ఇక్కడ సిద్ధలింగంను కూడా ప్రస్తావన వచ్చింది. సిద్ధలింగములు అంటే ఏంటి అంటే వాటిని దర్శిస్తేనే మనకు సిద్ధి లభిస్తుంది. ఏ ప్రయత్నం లేకుండా సాధనలు ఏమీ చేయకపోయినా వాటిని దర్శిస్తేనే సిద్ధి లభిస్తుంది. అంతేకాదు ఉన్న చోటనే ఉండి వాటిని తలంచినా కూడా సిద్ధి లభిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారంట భావన గురించి. శివ పూజ చేసేటప్పుడు భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శివలింగాన్ని ఆవాహన చేసుకుని మనస్సులో అభిషేకం చేసినట్లు భావిస్తేనే గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్పారన్నమాట. సిద్ధక్షేత్రంలో ఉత్తమమైనది కాశీ. అక్కడ ప్రతిలింగము సిద్ధలింగమే. అట్లాగే శ్రీశైలంలో కూడా ప్రతిలింగము సిద్ధలింగమే. అసలు 80 యోజనాలు విస్తీర్ణంలో ఉన్న శ్రీశైలం మొత్తము ఒక లింగం, అది లింగమయం అన్నమాట. అక్కడ శిలాదుడు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశాడు. తర్వాత అదే చమక స్తోత్రము అని తెలుస్తున్నది అన్నమాట. ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే, నమ్మకం అంటే ఏంటి, చమకం అంటే ఒక చిన్న వ్యాఖ్యానం కూడా చేశారు. విశ్వంలో ప్రతిదీ శివస్వరూపం అనే భావన సత్యము, అది నమ్మకం అన్నమాట. నమ్మకం అది తెలుసుకుని విశ్వంలో నువ్వు అనుభవిస్తున్న వస్తువులు ఇంద్రియ శక్తులన్నీ శివుడే, ఆయనే ఇవన్నీ ఇవ్వాలి, ఆయనే వీటన్నిటికీ అధిపతి అనేది చమకం అన్నమాట. కోరికలు కోరుకోవటం కాదు చమకంలో ఉన్నది, అనుభవిస్తున్న ప్రతి వస్తువు ఈశ్వర ప్రసాదమే అనే భావన అన్నమాట. తర్వాత రమణ మహర్షి కూడా అదే చెప్పారు కదా, ప్రపంచమును పదార్థ దృష్టితో కాకుండా ప్రసాద దృష్టితో నువ్వు అనుభవిస్తే పరమేశ్వర ప్రాప్తికి లభిస్తుందన్న విషయాన్ని ఇక్కడ గురువు గారు మనకి ఉదాహరించారన్నమాట. స్వస్తి. శివాది శ్రీ గురుభ్యో నమః.
బాగుందండి, చాలా బాగా చెప్పారు సుధాకర్ గారు. అయితే అష్టమూర్తులు చాలా ముఖ్యం, కరెక్ట్. మీరు అంటే మనకి పూజ చేసే నిజంగా టైం లేదన్నప్పుడు ఈ భవ జనమూర్తి నమః, భావ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః అని, అలాగే అమ్మవారితో కూడా భవసుదేవ శృత్యే నమః అని అంటే ఒకేసారి అయిపోతున్నట్టు. ఆ రెండు తొందరగా చాలా బాగా జరుగుతాయి. అలాగే మనకి ఇప్పుడు ఈ మనకి కార్తీక మాసంలో ఈ బిల్వారాధన శివ పూజ అన్న తెలియడం మాత్రం చాలా సంతోషమైన విషయం. అంటే దివ్యం అంతే కదా, చేసుకోవడం మంచి చాలా మంచిదని చెప్పడం గురుగారు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేస్తారండి.
ఈ 10వ రోజు శివరహస్యంలో విశేషంగా 3వ అంశం హర అనే పేరుతో ఉన్నది. అది చాలా విస్తారమైనది కూడా మొత్తం శివరహస్యంలో. ప్రధానంగా శివధర్మములు అందులో అనేక విధాలుగా చెప్పబడుతున్నాయి. అంటే శివునికి సంబంధించినటువంటి సత్క్రియలను శివధర్మములు అంటారు. అది జపము, ధ్యానము, పూజ, ఆయన ఉద్దేశించి చేసే ప్రతి క్రియ కూడా శివధర్మమే. ఆ శివధర్మాలు ఎలా ఉంటాయి, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో, అంటే అత్యల్పంగా చేసే శివధర్మం కూడా మనల్ని ఎంతో గొప్ప ఆపద నుండి కాపాడగలదు. కొండంత ఆపదలను కూడా ఘోరంత శివధర్మంతో మనం తొలగించుకోవచ్చు. శివధర్మంలో దైహికమైనటువంటి పూజాది క్రియలు, యాత్రలు, వాచకమైనటువంటి స్తోత్రాదులు, మంత్రాలు, మానసికమైనటువంటి స్మరణ, ధ్యానం, ధ్యాస ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. భగవానుడు మనల్ని అనుగ్రహించడానికి ఎన్ని రకాల ఉపాయాలు ఉంచాడో మనం తెలుసుకోవాలి. సులభోపాయములు ఇవన్నీ. అందులో లింగార్చన, తదర్పణ, సాధనములైనటువంటి బిల్వాదులు, వాటి మహిమలు తెలుసుకున్నాము. అదేవిధంగా క్షేత్రములు, క్షేత్రములు కూడా భగవంతుని అనుగ్రహంతో మనకు ప్రసాదించిందే. మహర్షులు తపఫలంగా భరత భూమి ఎందు భవ్యమైన క్షేత్రాలను పరమేశ్వరుడు ఆవిష్కరింపజేశాడు. అందులో సిద్ధలింగముల గురించి మనం చెప్పుకున్నాం. సిద్ధలింగాల్లో శ్రీశైల మహాక్షేత్రం గురించి చెప్తూ, శ్రీశైల యాని లింగాన్ని తాని లింగాన్ని శైలజే, సిద్ధలింగాన్ని సర్వాణి తత్పూజ సర్వసిద్ధ. అలాంటి సిద్ధలింగమైన శ్రీశైల క్షేత్రంలో ఒకనొక బిల్లబాలుడు ఆ అప్రయత్నంగా విసిరినటువంటి వాకుడు కుసుమం శివలింగం మీద పడితే అతడు గణాల్లో ఒకడయ్యాడు. ఇలాంటి వృత్తాంతాలు ఇందులో చాలా ఉన్నాయి. ఒక కథలో ఒకనొక పాపకర్ణుడు మరణాంత సమయంలో శివనామ శ్రవణం చేత గొప్ప ధన్యత పొందాడు. శివనామ ఉచ్చారణే కాదు, శ్రవణానికి కూడా విశేషమైన ఫలముందని గురుగారు చెప్పారు. మరొక బిల్ల యువతి మొత్తం జీవితాంతం అంతా కూడా కూడని పనులు చేసినప్పటికీ ఒక మారేడు చెట్టును ప్రేమగా పెంచడం కారణంగా చివరికి అంత్యకాలం ఆ చెట్టు వద్ద జరిగితే ఆమె కూడా సద్గతులను పొందిన వృత్తాంతం విన్నాము. కొంతమంది జీవితం అంతా సత్కర్మలను ఆచరిస్తూ భగవదారాధన చేయడం వల్ల తర్వాత ఉత్తమ జన్మలను పొందడం మనకు కనపడుతుంది. ఇక్కడ కొంచెం ఆలోచించవలసి ఉంది. జీవితం అంతా పాపకర్మలు చేసిన వాళ్ళు ఆఖరి సమయంలో చేసినటువంటి సత్కర్మల వల్ల గొప్ప గొప్ప దివ్యత్వాన్ని పొందగలిగారు. జీవితం అంతా సత్కర్మలు చేసిన వాళ్ళు ఆఖరి నిమిషంలో స్మరణ లేకపోయినా తర్వాత ఉత్తమ జన్మలు పొందారు. వాళ్ళకేమో ఉత్తమ గతుల, వీళ్ళకేమో ఉత్తమ జన్మల, ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది. పైపైన పరిశీలించే వారు ఇవేమో కల్పిత కథలు అనుకుంటారు, కానీ మరణ సమయంలో జీవుడి స్థితి ఎలా ఉంటుందో మనకు తెలిస్తే దానిలో ఉన్న సూక్ష్మతత్వం మనకు అర్థమవుతుంది. పుట్టినప్పుడు మరణ సమయంలో ఈ రెండింటిలో జీవుడి సూక్ష్మస్థితి ఎలా ఉంటుందంటే, ప్రతి వాడికి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ప్రధానం కదా. ఆ సూక్ష్మ శరీరం మరణ సమయంలో ఒకనొక సంధి అవస్థలో ఉంటుంది. ఆ సమయంలో ఉన్నది గాఢంగా ప్రవేశిస్తుంది సూక్ష్మ శరీరంలోకి. అది వాళ్ళకి అనుభవ రూపంలో తర్వాత తెలుస్తుంది. అందుకే ఆ సమయంలో చెప్పిన వాటికి ఈ విధమైన ఫలితాలు చెప్పారు. అంటే వారు నేరుగా జీవన్ముక్తులో, విదేహముక్తులో అయ్యే ముక్తి పొందకపోయినా దానికి సహకరించేటటువంటి ఉత్తమ గతులు మాత్రం పొందుతూ ఉంటారు. ఇదే గమనించుకోవాల్సిన విషయం అందులో మరణాంత సమయంలో. అయితే ఇది ఆ సమయంలో చూసుకుందాలని అనుకుంటే అది అంత సులభం కాదు. అంటే జీవితకాలం మనం సద్వినియోగం చేసుకుంటే అది మనకి ఇహంలోనే జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించగలదు. పైగా తెలియక చేసిన దానికి అంత ఫలితం ఉన్నప్పుడు తెలిసి జీవిత కాలంలో చేసిన దానికి ఉత్కృష్టమైన ఫలితములు తప్పకుండా లభిస్తాయి. అలాంటి దివ్యమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో శిలాదుడు అనే మహాత్ముడు తపస్సు చేసి శివగంగా అనే తీర్థం వద్ద ఉగ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు భూమ్యాకాశాలు కూడా కంపించాయట. అంత ఘోరమైన తపస్సు ఆచరించాడు అతడు. ఆ తపస్సుకు సంతోషించి శివుడు ప్రసన్నుడైతే ఆయన ఒక స్తోత్రం చేశాడని మనం చెప్పుకున్నాం. ఆ స్తోత్రం రుద్రచమక స్తోత్రం. రుద్ర నమక స్తోత్రం ఢుండి కనప చేశాడు. సాధారణంగా ప్రయోగ విధుల్లో అంటే అభిషేకాల్లో కానీ హోమాల్లో కానీ ఈ నమక చమకం రెండింటినీ వినియోగిస్తారు. నమకం వెంటనే చమకం, ఈ రెండు నమక చమకాలని ప్రసిద్ధంగా తెలుసు. పైగా రెండింటికి లయాత్మకమైన ధ్వని బాగుంది. కానీ నమకానికి చమకానికి విరామంగా మరొక ప్రశ్న మనకి కనపడుతుంది యజుర్వేదంలో. చతుర్థ కాండంలో పంచమ ప్రపాఠకంలో నమకం వస్తుంది, సప్తమ ప్రపాఠకంలో చమకం వస్తుంది. ఈ చమకం యజ్ఞముల్లో చివరి ఎందు వసవృద్ధారా అని వేసేటప్పుడు పూర్ణాహుతి ఎందు వినియోగిస్తారు. యజ్ఞం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, అసలు యజ్ఞం వల్ల మనకి ఏం అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ చమకంలో ఉంటాయి. కనుక యజ్ఞం ద్వారా వసవృద్ధార అని చెప్పినట్లుగా ఆ సంపదలన్నీ ఈశ్వరానుగ్రహంగా లభించాలి అని మాత్రమే కాకుండా మనం అనుభవిస్తున్నవన్నీ ఈశ్వర ప్రసాదాలే అనే దృష్టి ఏర్పడాలి. అంతేకాకుండా ఈ సంపాదించుకున్న అనుభవిస్తున్నవి సమర్థవంతం అవ్వాలి. సమర్థవంతం అంటే మనకు ఉపయుక్తం అవ్వాలి. సమర్థవంతం అంటే బ్రతుకు సుఖంగా వెళ్ళాలి అనే కాకుండా పరమార్థం కూడా పొందడానికి ఈ యజ్ఞములు, యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞ ఫలములు మనకి సహకరించాలనే భావం కనపడుతుంది. అంతేకాకుండా మనం అనుభవిస్తున్నవన్నీ యజ్ఞం వల్లనే పొందుతున్నాం. ఒకప్పుడు యజ్ఞం వలన ఇవన్నీ లభించాయి, మరలా యజ్ఞముల వల్ల వీటిని సమర్థవంతం చేసుకుంటున్నాము. ఈ యజ్ఞాన్ని కూడా మరిన్ని యజ్ఞముల చేత సంపన్నం చేసుకుందామనే అద్భుత భావం మనకి చెమకంలో కనపడుతుంది. అందుకే చెమకం కోరికల చిట్ట, సందేహం లేదు. కానీ వీటన్నింటి వెనుక ఈశ్వర ప్రసాదం అనే ఒక భావం ఉంది. ఏది అనుభవిస్తున్నా ఈశ్వర ప్రసాదం అనే భావం కలుగగానే పదార్థ అనుభవంతో పాటు ఈశ్వరానుభవం కూడా మనకి లభిస్తుంది. చిత్తానికి ప్రసన్నత కూడా ప్రసన్నత స్థితి ఇస్తుంది. చెమకంలో ఇంత గొప్ప భావం ఉంది కనుకనే దాన్ని స్తోత్రంగా ఇక్కడ రచించారు. పైగా చెప్తున్న వాడు సాక్షాదు శిలాదు మహర్షి. నమో నమస్తే గిరిజా సహాయ, నమో నమస్తే సుకృత స్వరూప, నమో నమస్తే అన్న పతే మహేశ, నమో నమస్తే, నమో నమస్తే, నమో నమస్తేస్తు నమో నమస్తే. ఇందులో నమో నమస్తే అని మొదలుపెట్టి అద్భుతమైన పదాలు ఉన్నాయి. సుకృత స్వరూప అంటే పుణ్యాల రూపమైన పరమేశ్వర. సుకృతం, ఏది చేయడం వల్ల మనం పవిత్రమవుతామో దానికి సుకృతం, పుణ్యం అని పేరు. ఆ పుణ్యం చేయాలన్నా భగవద్ అనుగ్రహం కావాలి. అసలు పుణ్యములే భగవత్ స్వరూపాలు. ఎందుకంటే పవిత్రత భగవత్ స్వరూపమైనప్పుడు పవిత్ర కర్మలు ఆయన స్వరూపములే. అలాగే యజ్ఞములన్నింటి వల్ల కలిగే సంపదలను అన్నము అంటారు. అందుకే నమో నమో అన్నపతే అన్నారు. అన్నపతికి నమస్కారం. సుకృత స్వరూప అన్నపతే అని అనడంలోనే చాలా ఔచిత్యం ఉంది. త్వత్పాదాంబుజ భక్తిర్మే నిశ్చలా భవతు ప్రభో, త్వమేవ శరణం శంభో గతిస్వం గణితాం ప్రభో. నీ పాద పద్మం మీద అచంచలమైన భక్తి లభించాలి. నువ్వు తప్ప నాకు ఇంకొక గతి లేదు. అంతేకాదు చేసిన కర్మలు ఫలోన్ముఖము ఎప్పుడవుతాయంటే నీ పాదపద్మములపై దృష్టి నిలిపినప్పుడే. అందుకే కేవలం కర్మలతోనే తరించిపోతామని కర్మమీమాంసకుల కర్మ సిద్ధాంతాన్ని కాదనే చెప్తోంది వేదాంత సిద్ధాంతం. కర్మలు ఈశ్వరానుగ్రహం వల్ల తరింపజేస్తాయి, కానీ కర్మలు కర్మలుగా తరింపచేయవు. అందుకే కర్మ చేసేటప్పుడు ఫలప్రదాత అయిన ఈశ్వరుణ్ణి మరో రాదు. కర్మాణ్య స్వఫలోన్ముఖాన్ని భగవన్ త్వత్పాద పద్మం యథో దృష్టిం దోష వివర్జితం సుఖయుతం యావత్ కరోతి స్వతః తత్తావన్ మునిముంగ మానస మనఃపద్మ ప్రవిష్టం ప్రభో తన్మే మానస పంకజే క్షణమపి స్వామిన్ ప్రభో జాయతాం. మహాత్ములు కూడా నీ పాదపద్మంలో ఎందు దృష్టి నిలిపే సత్కర్మలు ఆచరిస్తారు. అంటే కర్మ ఆచరించేటప్పుడు ఈశ్వర పాదములపైన దృష్టి ఉండాలి. కర్మ ఆచరించిన తర్వాత ఆ తత్కర్మలు ఆ పాదములందే అర్పణ చేయాలి. ఇలా మహాత్ములు ఏ దివ్య పాదములను ఆశ్రయిస్తారో ఆ పాదములు నా హృదయంలో సాక్షాత్కరించుకాక అంటూ ఉపోద్ఘాత శ్లోకములు చెప్పి వాజస్య మేస్తు ప్రసవస్య మేస్తు త్వత్పూజ యాచ ప్రేతిశ్చ మేస్తు మహేశ్వరాను ప్రసిద్ధిశ్చ మేస్తు ధీతిశ్చ మేస్తు క్రతురస్తు శంభో స్వరస్చ మేస్తు స్వరదేశ శంభో శ్లోకస్య మేస్తు శృతిగీత కిత్తే శ్రావస్య మేస్తు శృతిరస్తు శంభో శివాభిధాన శ్రవణాయ నిత్యం జ్యోతిశ్చ మేస్తు జ్వలన స్వరూప శువశ్చ మేస్తు త్రిపురాసురారే ప్రాణస్య మేత పదపాన యుక్తో జ్ఞానస్య మే సుశ్చత దైవ చిత్తం. దీన్ని బట్టి మన ఉనికి ఎన్నింటి మీద ఆధారపడి ఉందో తెలుస్తుంది. ఇన్ని ఉంటే మనం ఉంటున్నామా అని తెలుస్తుంది. కానీ ఇందులో ఏ ఒక్కటి మనం కల్పించుకోలేదు, తయారు చేయలేదు. ఇది ఎవరి వల్ల ఏర్పడుతున్నాయంటే ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం ఎవరికి లభిస్తుందంటే ఎవరైతే యజ్ఞ జీవనం గడుపుతారో వారికి లభిస్తుంది. అందుకే చెమకం మనకి క్రమంగా కోరుకుంటున్న చిట్ట అని కాకుండా తర్వాత తత్వ విచారణలోకి ఎలా తీసుకువెళ్తుందో గమనించుకోవాలి. మిగతా శ్లోకాల్లో శిలాదు మహర్షి ఏమి చెప్పారంటే నాకు ప్రాణము అపానము యానము ఇవన్నీ కూడా నీ అనుగ్రహం చేతనే లభిస్తున్నాయి. అలాగే ఇంద్రియములు మనలోని ఎముకలు ఇవన్నీ ఈశ్వర ప్రసాదములు అన్న భావం కలిగితే చాలు, సర్వం శివమయం అనే స్థితి మనకి లభిస్తుంది. ఆలోచించడం మొదలు పెడితే సర్వం ఈశ్వరమయం ఈశావాస్యమిదం జగత్ అన్న భావం మనకి తెలుస్తుంది. ఈ ప్రాపంచిక వస్తువులన్నీ ఈశ్వరుని సొమ్ము, ఆయన సొమ్ము తింటున్నామనే స్పృహ భక్తిలో చాలా ప్రధానం. భక్తుడు ఈశ్వర ప్రసాదమని ఈశ్వర స్వరూపం అనే భావనతో చూస్తాడు. ఆ భావం భక్తుల్ని సంస్కరింపజేస్తుంది. ఆ భావం చెమకం వల్ల మనకి కలుగవలసినటువంటి ఉత్కృష్టమైన భావం. మనకేం కావాలో మనకంటే మన ఋషులకి బాగా తెలుసు. మనకి ఎన్ని రకాల ఇంద్రియాలు ఉంటాయో అవి ఎలా పనిచేస్తాయో తెలియదు, కానీ ఇవన్నీ సమర్థవంతం అవు కాక అని చెమకం చెప్తోంది. స్వామి సర్వతంత్ర స్వతంత్రుడు, ఆయన్ని నియంత్రించే వాళ్ళు ఎవరూ లేరు. సర్వాన్ని ఆయన నియంత్రిస్తాడు. సర్వం ఇవ్వవలసిన వాడు ఈశ్వరుడు. అలాగే మన ద్వారా భక్తితో పుచ్చుకోవలసిన వాడు కూడా ఈశ్వరుడే. సిద్ధి పొందే వరకు జీవులు అస్వతంత్రులే. ఈశ్వరుడు స్వతంత్రుడు కనుక ఆయన అందరినీ అనుగ్రహించాలి. పంచభూతాల్లో వేటి మీద మనకి స్వతంత్రత లేదు. అవన్నీ మనకంటే బలమైనవి, కానీ మనకు అనుకూలంగా ఉన్నాయంటే మన ఒకనొక సుకృతం వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల మనకి అనుకూలంగా ఉన్నాయి. అందుకే వాటన్నింటిలోనూ ఈశ్వరానుగ్రహం ఉంది. ఇలా భావించిన వాడికి వాడు అనుభవించే ప్రతి వస్తువు బాధాకరం కాకుండా కాపాడుతుంది. మనం అనుభవిస్తున్నవన్నింటినీ ఈశ్వర ప్రసాదంగా ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవించాలని చక్కగా గురుగారు వివరించారు. ఇంద్రుడు, అగ్ని మొదలగు దేవతలందరూ ఈశ్వరానుగ్రహం చేత, ఈశ్వరాజ్ఞ చేత మనకి ఇస్తున్నారే తప్ప వాళ్ళు కూడా అస్వతంత్రులే, దేవతలు కూడా ఈశ్వరాధీనులే. వాళ్ళు మనకి ఇస్తున్నందుకు వాళ్ళకి నమస్కారం చేయాలి. దేవతలు ఇవ్వగలుగుతున్నారంటే తదధికారం, తచ్చక్తి కూడా ఈశ్వరాధికారం వల్లనే లభిస్తున్నాయి. ఈశ్వరుడు మనకి ఎలా ఇవ్వగలుగుతున్నాడంటే ఇవ్వగలిగిన సంపదలు, శక్తి ఆయన దగ్గరున్నాయి కనుక. ఈ సంపదలు, శక్తి కాకుండా దయ అనేది ఉంది కనుక ఇవ్వగలుగుతున్నాడు. శివరహస్యంలో ప్రతి శ్లోకం, ప్రతి అక్షరం కూడా సార్థకమైన ప్రయోగం, ఒక్కటి కూడా వ్యర్థం లేదు. చమకం ఇంత అద్భుతంగా అందించిన శిలాది మహర్షికి నమస్కారం. ఈశ్వరునికి మూడు లక్షణాలు ఉన్నాయి, దయామయుడు, భూతిమయుడు మరియు దాత. ఆయనే మనకి మాత, పిత, దాత, ధాత, విధాత. అందుకే ఆయన వరాణ్య శిరోమణి. చమకం తర్వాత మనకి ఇంకొక అద్భుతమైన సూక్తం. ఇది అగస్త్య మహర్షి చేసిన విస్తారమైన స్తోత్రం. శ్రీశైలంలో తపస్సు చేసిన శిలాది మహర్షిని ఈశ్వరుడు అనుగ్రహించాడు. అదే శ్రీశైలంలో మరొక చోట తపస్సు ఆచరిస్తున్నాడు అగస్త్య మహర్షి. అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అగస్త్యుడు చేసిన స్తోత్రం అత్యద్భుతం, ఎందుకంటే ఆయన పరమేశ్వరుణ్ణి దర్శించి స్తోత్రం చేశాడు కనుక. ఇది విస్తారమైన మహిమాన్వితమైన స్తోత్రం. ఈ స్తోత్రం పేరు అగస్త్య కృత వేదపాదస్తవం. ఇందులో విశేషం ఏమిటంటే ప్రతి శ్లోకం చివర వేదవాక్యం ఉంటుంది. వేదపాదస్తవములు చాలా ఉన్నాయి. నటరాజ వేదపాదస్తవం, గణేశ వేదపాదస్తవం, కంద వేదపాదస్తవం మరియు విష్ణు వేదపాదస్తవం. అంటే వేదములందు ప్రతిపాదింపబడిన దేవతలకి వేదములందు ప్రతిపాదింపబడిన ఉపాస్య దేవతలకి వేదపాదస్తవములు ఉన్నాయి. అవి పారాయణ చేయడం వల్ల సర్వ వేదములు పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. ఈ అగస్త్య వేదపాదస్తవంలో అగస్త్యుల వారు గణపతిని, సుబ్రహ్మణ్యుణ్ణి స్తుతించి శివుని అనేక విధాలుగా స్తుతించి చివరిన అమ్మవారి స్థుతితో పూర్తి చేస్తారు. దీని ప్రారంభం ఎలా ఉంటుందంటే, భర్గో దేవస్య సవితుః వరేణ్యమిహ ధీమహి సభర్గో భగవాన్ శంభు ధియోయోన ప్రచోదయాత్. ఇందులో ధియోయోన ప్రచోదయాత్ వేదవాక్యం. అందులోనూ వేదమాత గాయత్రితో ప్రారంభించాడు. ఆ తర్వాత గణపతిని, సుబ్రహ్మణ్యని స్తుతించాడు. ఈ వేదపాదస్తవ ఫలస్థుతిని సాక్షాత్ పరమేశ్వరుడే తెలియజేశాడు. ఎవరైతే వేదపాదస్తవాన్ని జపిస్తారో వారికి సర్వం లభిస్తాయని, ఎందుకంటే వేద కర్మలు వేద మంత్రముల వల్ల సర్వం లభిస్తాయి. ఆ సర్వం ఈ వేదపాదస్తవం చేసిన వారికి నేను ఇస్తానని ఈశ్వరుడు తెలియజేశాడు. సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు. శ్రీగురుభ్యో నమః.
శ్రీనివాస్ గారు చాలా బాగుందమ్మా. అంటే ఏది అనిపిస్తున్నా అది ఈశ్వర ప్రసాదమే అనుకోవడం, ఇంతలా మనం చెప్పగలుగుతున్నామన్నా, మన బుద్ధి ప్రచోదనంలో ఉన్నా అంతా ఆయనే కారణం అనుకుని తెలుసుకుంటూ ఉండడం, అనుకుంటూ ఉంటే అదే మనం అయిపోతామని. ఈ ఈశ్వరార్పణ బుద్ధితో బుద్ధే జీవితానికి లక్ష్యం. ఎంత మనం చేస్తున్నా కూడా అంతా ఈశ్వరునిదే కదా అని. అలాగే చాలా ముఖ్యమైన మూడు చెప్పారు మీరు. ఈశ్వరుడికి ఉండేటువంటి దయాగుణం, ఆయనే మనకి దాత, ఆయన మనకి దాత కూడా అని ఎలా అయ్యాడు అనేది చాలా బాగా అయిందండి. అమ్మా జీవన్పతి, నువ్వే మరి లాస్ట్ మన ముఖ్యమైనటువంటి తెమ్మిది. ఇంకా ఆయన ఆఖరు అయినట్టు జీవన్పతి చెప్తారండి. ఆ తర్వాత మనము మురళి ఎలా ఉంది ఏంటి అన్నది దయచేసి మీరు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే నేను పంపిస్తాను మన భగవద్గీత క్లాసెస్ అవి ఎండ్లో అవి ఉన్నాయని. తప్పకుండా అందరూ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్. థ్యాంక్ యూ అండి. శ్రీ గురుభ్యో నమః. చెప్పండి అమ్మా జీవన్పతి.
శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, కురువంశానికి చెందిన ఒక రాజు కథ ఎట్లా చెప్తున్నారు. కురువంశానికి చెందిన ఒక రాజు వేటకు బయలుదేరి ఆ విపినంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. వశిష్ఠుల వారికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా కూర్చొని వశిష్ఠుల వారి దీవెనలు పొంది ఒక మాట అంటున్నారు. ఎంత బాగుందయ్యా నీ ఆశ్రమం, అంతా ప్రశాంతంగా ఉన్నది. మీ దర్శనం చేతనే మనసు చాలా ప్రశాంతత పొందినది. ఇక్కడ మీరున్న చోట చక్కటి దళాలతో బిల్వవృక్షం కనపడుతున్నాయి. ఇదంతా మహాబిల్వవనం. బిల్వవృక్షం మూలల్లో రమ్యమైన లింగములు గోచరిస్తున్నాయి. రుద్రాక్ష వృక్షాలు కూడా చాలా ఉన్నాయి. వాటి మూలంలో కూడా దివ్యమైన శివలింగాలు గోచరిస్తున్నాయి. వాటిని ఆరాధిస్తున్న భక్తులు, మునులు నీ ఆశ్రమాన్ని ఆశ్రయించుకొని చాలా మంది కనపడుతున్నారు. వారంతా వైరాగ్యవంతులు, భస్మధారణ చేసి ఉన్నారు. కొందరు కేవలం ప్రాణాయామ ప్రక్రియతో జీవిస్తూ ఉన్నారు. కొందరు జలం స్వీకరిస్తూ ఉన్నారు. శివలింగ రూపములతో ఉన్న శివుణ్ణి పూజిస్తున్నారు. పూజ చేస్తున్నప్పుడు ప్రతి వారి కళ్ళల్లో ఆనందాశ్రువులు రాలుతున్నాయి. కొందరు కొన్ని చోట్ల నమస్కారం చేస్తున్నారు, కొందరు కొన్ని చోట్ల స్తోత్రం చేస్తున్నారు, కొన్ని చోట్ల ఆనందం తట్టుకోలేక నాట్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల నవ్వుతున్నారు. అలా ఒక్కొక్కరు ఉన్నారు. కొందరు పారవశ్యం తట్టుకోలేక ఆనందంతో శివ మహదేవ శంభో నడుస్తున్నారు. వారిని చూస్తే నా ఒళ్ళు పులకరించిందయ్యా. పైగా ఆ బిల్వ పత్రములు శివుడిపై వేస్తున్న విధానం ఎంత బాగుందో. కడిగిన ఆ బిల్వములు తడి ఉంటూ ఉండగా శివలింగం మీద పెడుతూ ఆనందిస్తున్నారు. కొంతమంది ధ్యానంలో, కొంతమంది గానంలో ఉన్నారు. ఇలాంటి చోటు చూస్తుంటే హాయిగా ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఇవాళ మిమ్మల్ని చూసి ఒక ప్రశ్న వేస్తున్నాను. సంసార పాశంలో కూరుకుపోయాను, మోక్షం కావాలని తపన ఉంది, దానికి ఉపాయం చెప్పండి. సంసార పాశ నిర్మూల కారణం లింగ పూజనం. పరమేశ్వర లింగార్చనం అంత గొప్పది, దాని వల్ల తప్పకుండా సాధిస్తావు. రాజభోగం ఇంతవరకు అనుభవించావు, ఎందుకు? రాజధర్మం పాటించావు కాబట్టి. ఇప్పుడు భోగానుభవం చాలు, నీ రాజధర్మం పిల్లలకు అప్పగించు. వైరాగ్యం లేని వానికి భగవన్ నిష్ట నిలవదు. ధర్మాలన్నిట్లో గొప్పది శివ పూజ. శివధర్మం అన్నిట్లో తలమానికం శివ పూజ. నీవు ధర్మబద్ధంగా సంపాదించిన భాగ్యములు ఆయనకు ఉపయోగించు. మృత్యు భయం కూడా ఉండదు. అన్ని విధాలా ఆయన్ని ఆశ్రయించు. వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా? వైరాగ్యం అంటే శివునిపై అనురాగం. క్షీరం కావాలనుకున్న వాడు ఎదురుగా నీళ్ల పాత్ర, క్షీర పాత్ర ఉంటే క్షీర పాత్ర కావాలనుకుంటాడో, అలాగే ఆనందం కావాలనుకున్నవాడు శివుడిని అలా ఎంచుకుంటాడు. ఎప్పుడైతే విషయం తెలిసిందో ఆ ముహూర్తమే ప్రారంభించు. నీకున్న ద్రవ్యాలని ఇప్పుడు సంపాదించినవి ధర్మం కోసం, ప్రజాక్షేమం కోసం ఏమి ఉంచుతావో అవి ఉంచు. నీ భోగాలు పరిత్యజించి శివ ఆరాధనకు వాటిని ఉపయోగించి నీ నగరంలో, నీ రాజ్యంలో శివ కైంకర్యానికై ఉపయోగించినట్లయితే ఆ శివారాధన ఫలం నీ ప్రజలందరికీ క్షేమాన్ని కలిగిస్తుంది. నీ గృహ పరిసరాల్లో, వాటిలో కూడా శివారాధనకి యోగ్యమైన బిల్వాలను ఏర్పాటు చెయ్యి. కించిత్ భగవత్ ఆరాధన కూడా వ్యర్థం కాకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఒక కథ చెప్తాను విను రాజా. కీకట దేశంలో విచిత్రరాజుడు అనే రాజు పాలించేవాడు. అతడు పుత్రులు, చక్కటి సంపాదనలు అన్నీ ఉన్నాయి. పైగా రాజ్యం చాలా గొప్పగా ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. అందులో అనేక శివాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా శివ ఉద్యానవనాలు ఉన్నాయి, బిల్వవృక్షాలు ఉన్నాయి, చాలా మంది పండితులు ఉన్నారు. ఆయనకు మంచి వీరులైన పుత్రులు ఉన్నారు. వారు కూడా తండ్రి వలె శాంకర్లు. శాంకర్లు అంటే శివభక్తులు, శివ అనుష్టపారాయణులు. ఇలా ఉండగా రాజుకి ఒక సంతానం కలిగింది. ఆ సంతానం ఆశ్చర్యం ఏమిటంటే భూమి మీద పడ్డాక కళ్ళు తెరవలేదు, ఏడుపు లేదు, కదలిక లేదు. చిన్న మందాహాసం పెదవులో కనపడుతుంది. అమ్మాయి ముఖం కలగా ఉంది. శరీరం లావణ్యంతో శోభిల్లుతుంది. శరీరంలో అనారోగ్య జాడ కనిపించట్లేదు. అలా కొద్ది రోజులు గడిచింది. స్నానం చేయిస్తున్నారు, అన్నీ చేయిస్తున్నారు. ఆఖరికి స్తన్యం కూడా పుచ్చుకోవట్లేదు. అందరికీ దిగులు పుట్టింది. వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఇతడు మహాభక్తుడు కనుక సర్వ దేవతల్ని ఒక రాజుగా లోకక్షేమం కోసం యజ్ఞముల ద్వారా తృప్తిపరుస్తాడు కనుక ఈయన ప్రార్థన విని ధన్వంతరి అక్కడికి వచ్చాడు. ధన్వంతరి దేవ వైద్యుడు. ఆయన దేవతల విషయంలో కాక వైద్యుని రూపంతో వచ్చారు. ఆయన అంతా చూసి ఆయనకు రహస్యం తెలిసింది, కానీ బయట చెప్పలేదు. నేను ఇంకా కనుక్కొని వస్తానని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇలా అంటున్నాడు, ఆశ్చర్యకరమైన అంశం నేను చూశాను. భూమి యందు ఇది అత్యంత ఆశ్చర్యం. ఆమె సామాన్యురాలు కాదు. ఆమె రహస్యం నాకు తెలుసు, కానీ దేవేంద్రుడు అయిన నీ ద్వారా తెలియాలి కనుక నువ్వు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. ఇంద్రుడు వాసుకుని కూడా తీసుకువెళ్లారు. ఇక్కడ వాసుకుని నమస్కారం చేసుకొని గురువుగారు చెప్పారు. వారు రమ్యమైన విప్రవేశాలతో రాజభవనంలో ప్రవేశించి మీ అమ్మాయిని చూడడానికి వచ్చాను అని వీరిని చూపించారు ధన్వంతరి. ఇంద్రుడు ఆనందం తట్టుకోలేక తండ్రితో ఇలా అంటున్నారు, ఎన్ని జన్మల పుణ్య విశేషం అయ్యా, ఈమె సామాన్యురాలు కాదు. ఈవిడ గర్భంలో ఉన్నంత కాలం శివధ్యానంలో తాదాత్మ్యం చెంది ఉంది. బయటపడ్డా కూడా ఆ స్థితి నుంచి బయటపడలేదు. ఆమె సమాధి స్థితిలో ఉన్నది. అందుకు ఆమెకు పలుకలు రావట్లేదు, అన్నంపై దృష్టి వెళ్ళట్లేదు, కళ్ళు తెరవడం లేదు. అంత బాహ్య దృష్టి లేదు. గర్భంలోనే సమాధి స్థితి నుంచి వచ్చింది. ఈ సమాధి కోసం ఎన్ని జన్మలు తపస్సు చేస్తారో, అలాంటిది ఈ గర్భంలో నుంచే వచ్చిందంటే నువ్వు ఎంత ధన్యుడివో. ఈమెను మళ్ళీ బహుర్ముఖతను తీసుకొని రావడం తేలిక కాదు. దానికి ఏదైనా ప్రయత్నం చేయాలి. ఈమె పుట్టుక వల్ల నువ్వు ధన్యుడు అయ్యావు. ఈ జన్మ ఏమిటంటే శ్రీశైలనాథుని మహాజ్యోతిర్లింగ మందిరంలో ఒక అర్చకుడు ఉండేవాడు. అతని కూతురు ఈమె. ఆయనతో పాటు పూజకు వెళ్ళి దీపాలన్నీ అమర్చేది, సహాయపడేది. అంతేకాకుండా కొద్ది కాలానికి ఆ నాట్యం మొదలైనవి నేర్చుకొని ఆ స్వామి ముందు గానం, నాట్యం చేసేది. అలా ఇలా ఆరాధిస్తూ ఉన్న ఆమె కొంతకాలానికి ఆయువు తీరి ధారాతీరం అనే నదీ ప్రాంతంలో శరీరం త్యజించింది. ఆమె ఈమెగా పుట్టింది. ఈ పూర్వ జన్మ విశేషం వల్ల సిద్ధురాలై పుట్టింది. అలాగే భవిష్యత్తు కూడా చెప్పారు. అటు తరువాత ఇంద్రాదులు వారి శరీరాలను ప్రకటించి దేవతలు కూడా నమస్కరించదగిన అమ్మాయి అని నమస్కరించారు. బ్రహ్మాది దేవతలు ఆశీర్వదించారు. ఆమెకు కమలాలోచన అని పేరు పెట్టారు. ఇప్పుడేమి చేయాలి? ఇంతలో నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది. అంటే విచిత్ర రుదుడికి, ఆయన నిత్యం శివాభిషేక పరాయణుడు, అభిషేకం చేసిన జలం ఆమెకు తగిలించారు, పూజించిన భస్మధారణ భస్మధారణ చేయించారు, ఆ రుద్రాక్షులు ఒంటి మీద వేసి శివుని ఆరాధించిన బిల్వములతో ఆమె శరీరం మీద కప్పారు. ఎప్పుడైతే జలం తగిలి, భస్మం తగిలి, రుద్రాక్ష తగిలి బిల్వార్చనం అయిందో ఆమె కళ్ళు తెరిచింది. అంటే ఎవరిని ధ్యానిస్తుందో లోపల ప్రసాదం శరీరానికి తగలగానే దృష్టి బాహ్యానికి వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చేతులు కదిలించినప్పుడు చేతులకు తగిలేలాగా శివలింగం పెట్టారు. అక్కడి నుంచి ఆమె జన్మాంతం కూడా శివలింగ ఆరాధన చేసింది. తత్కారణంగా ఆమె శరీరానికి దివ్యత్వం సంక్రమించింది. శరీరం పుష్టిగా ఉంది, రోగాలు లేవు, పూర్తిగా వృద్ధాప్యం రాలేదు, వివాహం కూడా చేసుకోలేదు. పూర్తిగా బ్రహ్మచర్యంతో ఉంటూ నిరంతరం శివారాధన చేయడం, శివక్షేత్రాలు సంచరించడం, శివార్చన చేయడం చేస్తూ ఉండేది. అలా పరమేశ్వరుడు సంతోషించి దివ్య దుందువులతో సశరీరంగా రుద్రకన్యల సహాయంతో కైలాసానికి తీసుకెళ్లారు. శరీరానికి సంక్రమించిన దివ్యత్వం వల్ల, ఇన్నాళ్ల సాధన వల్ల మొత్తం శరీరం శివమయమై అయిపోయింది. ఆ స్థితిని పొంది ఆమె దివ్యమైన శివాలోకం చేరుకుంది. అక్కడ ఉమాదేవికి అత్యంత సమీపంలో సంచరించే సఖీజనంలో చేరింది. శివభక్తి వైభవంలో స్త్రీలు పురుషులు సర్వులు అర్హులే. గత జన్మలో చేసిన శివార్చన కూడా ఎంత సిద్ధి జన్మ ఇచ్చిందో తెలుసుకో. అందుకే రాజా, నువ్వు మంచి ప్రశ్న వేశావు. ఇహానికి కానీ పరానికి కానీ పరమార్థానికి కానీ శివభక్తి గొప్ప సాధన అంటూ భగవద్భక్తి వైభవం చెప్పారు వశిష్ఠుల వారు. సర్వం శ్రీ కృష్ణార్పణ శ్రీ గురుభ్యో నమ.
జగన్పతి చాలా బాగుందమ్మా. అదే మొత్తానికి మనకి దాని యొక్క ప్రతిఫలం ఏంటి అనేది పూర్తిగా చెప్పారు. చాలా సంతోషం అండి. ఈరోజు మనలో అందరూ మీరు జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. అండ్ ఆల్సో నేను పంపించానండి గ్రూప్ లో చేసి, మీరందరూ కూడా స్ప్రెడ్ ద వర్డ్ అండ్ జాయిన్ ద గీత ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివాయ గురువే నమః. శ్రీమాతే నమః.